ಪಲಿಕೇದೇಲೋಕಲುಕಗಣೇನ ಶ್ರೀಕೃಷ್ಣ ಯದುಭೂಷಣ ನರಸಖ ಶೃಂಗಾರರತ್ನಾಕರ ಲೋಕದ್ರೋಹಿ ನರೇಂದ್ರವಂಶದಹನ ಲೋಕೇಶ್ವರ ದೇವತಾನೇಕ ಬ್ರಾಹ್ಮಣ ಗೋ ಗಣಾಪಿ ಹರಣ ನಿರ್ವಾಣ ಸಂಧಾಯಕ ನೀಕುಂಡುಕ್ಯದ ತುಂಪವೇ ಭರತ ನಿತ್ಯಾನುಕಂಪಾನಿಧಿ ಕೃಷ್ಣಾಯ ವಾಸುದೇವಾಯ ಹರಯೇ ಪರಮಾತ್ಮನೇ ಪ್ರಣತಕ್ಲೇಶನಾಶಾಯ ಗೋವಿಂದಾಯ ಅತಿರಹಸ್ಯಂಬೈನ ಹರಿಜನ್ಮ ಕದನಂಬು ಮನುಜುಡೆವಡೇ ನಿರ್ಮಾಪುರೇಪು ಚಾರಬಂದಿತೋಡ ಚಲವಿನ ಸಂಸಾರ ದುಃಖರಾಸಿ ವಾಸಿ ತೊಲಗಿಪೋ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಪ್ರಿಯ ಭಗವತ್ ಬಂಧು ಉಲ್ಲಾರ ಸದ್ಗುರುದೇವರ ಪರಮ ಪರಿಪೂರ್ಣಮೇನ ಅನುಗ್ರಹಂತೋ ಮನೆಗೆ ಸದ್ಗುರುದೇವರು ಪ್ರಸಾದಿಸಿದ ಈ ಚಾತುರ್ಮಾಸ್ಯ ವ್ರತ ಮಹಾಪುಣ್ಯಕಾಲಂಲೋ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಾಂತರ್ಗತ ದಶಮಸ್ಕಂದಂಲೋ ಕೃಷ್ಣಲೀಲನ ವಿಚಾರಣ ಚೇಸೇಟುವಂತಿ ಘಟ್ಟಂಲೋ ಬ್ರಹ್ಮಗರ್ಭ ಗರ್ಭಭಂಗಂದಾಗಾ ವಚ್ಚಾಂ. అంటే మనకేమర్థమవుతుంది అంటే గర్వం అనేటువంటిది దేవతల లోకానికి వెళ్ళిన దేవతా సంబంధమైన జన్మను ఎత్తినా కానీ తొలగించుకోవడానికి సాధ్యం కానటువంటిది గర్వం. కాబట్టి భగవంతుణ్ణి పొందడానికి అడ్డుపడేటువంటి గుణాలలో చాలా గొప్ప గుణం ఏమిటంటే గర్వం. దాన్నే మన వాళ్ళు దంభం అని కూడా పిలుస్తారు. ఈ దంభం అనేటువంటిది భక్తి తీరాలు వస్తుంది రాక్షసుల గుణాల్లోనే ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. భక్తి రూపంలో కూడా గర్వం తొంగి చూడవచ్చు. అది ఎలా తొంగి చూస్తోంది భక్తి రూపంలో అంటే నేను చేసినటువంటి కార్యమే గొప్పది, నేను చేసిన పనే గొప్పది. అది భక్తిలో కూడా రావచ్చు కాక అలా భక్తిలో చొరబడ్డా కానీ గర్వం భగవద్ దర్శనానికి అడ్డంకే. ఏ మూల కొద్దిగా మిగిలిన్నా భగవంతుడి దర్శనానికి పొందడానికి ఏ కొద్దిగా ఏ మూల అజ్ఞానం మిగిలిన్నా మనం ఆ దర్శనం సరిగా పొందలేము. ఎందుకంటే మనకి మహాత్ములు చూపిస్తూ ఉంటారు, ఒక పలచటి పొరల లాంటివి ఒక ఏడు పొరలు ఉన్నాయనుకోండి, ఏడు పొరల అవతల దైవం ఉన్నాడు. ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర తొలగి చిట్ట చివరి తెర ఒక్కటే ఉందనుకోండి, దైవం కనబడుతున్నారని భ్రాంతి పొందుతాం. కానీ అక్కడ ఇంకో పొర అడ్డుగా ఉందనే సత్యం మనం గుర్తించాలి. ఆ పొర కూడా తొలగితేనే భగవద్ దర్శనం ఉంది అక్కడ. కానీ మనం ఏమనుకుంటామంటే ఆ పొర తొలగక ముందరే నాకు దర్శనం అయిపోయింది. ఆ ఏడు తొరలు ఏడు తెరలుగా కనిపించేటువంటివి ఏవి అంటే మనకు మహాత్ములు చెప్పారు, సప్తవ్యసనాలు, అష్టమదాలు, కామక్రోధాది అరిషడ్ వర్గాలు. ఇది ఎవరు ఏర్పరచుకునే తెర వారికి ఉన్నది. తెరలన్నీ తొలగితేనే పరమాత్మ దర్శనం అవుతుంది. అలాగే బ్రహ్మాంతటి వాడు కూడా ఈ కృష్ణలీలలోకి వచ్చేటప్పటికీ ఆయన ఇన్ని రూపాలు ఆయనకు బరువు అయిపోయాయి. ఇన్ని రూపాల్లో ఉన్న స్వామిని చూడడానికి సాధ్యం కాలేదు. అప్పటిదాకా ఏమనుకున్నాడు, నా సృష్టిలో వారు కాదు కాబట్టి నేను చూడగలుగుతున్నాను. కానీ నారాయణ సృష్టి అని గుర్తించేటప్పటికీ ఇది ఇంద్రియాలు భరించలేకపోయాయి ఆ తేజస్సు. ఈ సృష్టికంతటికీ పరముడు కదా ఆయన, అంటే మొదటివాడు ఆయన వలననే ఈ సృష్టి అంతా కూడా మనకి ఇలా కనబడుతోంది. ఏ పరమేషు తేజమున ఈ సచరాచరమైన లోకముద్దీపితమయ్యే అట్టి విభుతేజము కన్నుల చక్క చూడగా నోపక పారవశ్యమున్నందుచు సంస్థిమిత అఖిలేంద్రియములడై పరమేష్టి మయమరచ అప్పుడు చిత్రరూపికైబడి అన్నాడు పోతన మర్చుల వారు. సృష్టి అంతటికీ పరముడు కదా ఈ నారాయణుడు, ఆయన తేజస్సే దీనిలో నుండి ఇంత కనబడడానికి కారణం ఆయన తేజస్సే. మనం ఉదయాన్నే నారాయణ ఉపనిషత్తు చదువుకునేటప్పుడు మనమేం చదువుకుంటున్నాం, అక్కడ కం వాయు జ్యోతి ఆపహ పృథివీ విశ్వస్య ధారిణి అని మనం చదువుకుంటున్నాం. అంటే అక్కడ ఏమేమి సృష్టించాడు నారాయణుడు అంటే కం ఆకాశం, వాయు గాలి, మరి జ్యోతి వెలుగు తేజస్సు, తర్వాత ఆపహ నీరు, పృథివీ భూమి, ఈ ఐదు భూతాలు ఎవరిలో నుంచి ఉద్భవించాయని మనకు నారాయణ ఉపనిషత్తు తెలియజేస్తోంది. ఆదినారాయణుడిలో నుంచి, స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆయనలో నుంచి వచ్చినటువంటి ఒక అగ్నిగోళంలాగా మనకు మండుతున్నటువంటి సూర్యభగవానుని మనమేం పిలుస్తాం, అగ్నిగోళంలాగా మండిపోతున్నాడని పిలుస్తాం. ఆయన తేజస్సే చూడడానికి దుర్నిరీక్ష్యమై ఉంటే మరి ఆయన సృష్టించినటువంటి ఆ తండ్రి తేజస్సు పరమాత్మ పరబ్రహ్మ నారాయణమూర్తి యొక్క తేజస్సు అది ఇంకెంత చూడడానికి మనకు సఖ్యమవుతుందా అంటే ఆయనను గ్రహిస్తేనే మనం చూడగలుగుతాం. కాబట్టి ఇది ఈ సృష్టి అంతా రూపొందింది ఆయన వలననే. కానీ మనం ఏం చేస్తున్నామంటే సృష్టిని చూస్తూ సృష్టికర్తని మరుస్తున్నాం, వస్తువుని చూస్తూ ఇచ్చిన వాడిని మరుస్తున్నాం. ఈ భోగాల్లో మునిగిపోయి మనం చెప్పుకున్నట్టుగా ఎలాగైతే పిల్లవాడు బొమ్మల్ని చూసి తల్లిని మరుస్తున్నాడో మనం కూడా ఇక్కడ ఉండేటువంటి వీటిని చూసి పరమాత్మను మరుస్తున్నాం. ఆ పరమాత్మ మరుపు కారణం ఏమిటంటే ఆయన సృష్టిలో ఉన్నటువంటి వాటిని చూసి మనస్సు పారవేసుకుంటున్నాం. ఆయన ఒక మాట అంటాడు, అయ్యా మీరు మనస్సు నిలపాలి అంటే నా యందు నిలపండి, వీటన్నింటికీ కారణం నేనే. మళ్ళా మళ్ళా మాటి మాటికి నన్ను గుర్తించిన వాడు మళ్ళీ ఇక్కడికి రానక్కర్లేదు. ఇలా రాగలిగినటువంటి వాడికి ఇవో ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏవైతే సుఖాలున్నాయో ఆ సుఖాలన్నీ వీడిని మైమరిపింపజేస్తున్నాయి. పూజ్య మాతాజీ వారు మనకు ఒక చిన్న కథ చెప్పేవారు. ఓ చోట ఒక రాజుగారు ఒక ఏర్పాటు చేసి, అబ్బాయి మీరందరూ కలిసి ఒక్కసారి రావాలి, ఒక వస్తువే పట్టుకెళ్ళాలి, ఎవరు రాగలుగుతారో వారు రండి, మీకు ఇష్టమైన వస్తువు పట్టుకెళ్ళండి అని ఒక నిర్ణయం చేశారు ఒక రాజుగారు. ఆ ప్రజలందరూ వస్తున్నారు, ఎవరికి కావలసిన వాళ్ళు ఒక్కమారే వస్తున్నారు, ఒక వస్తువే పట్టుకెడుతున్నారు. పూరడని ఉన్నాయి అక్కడ రత్నాలు రాసులు నగలు నాణ్యాలు బోలెడు ఎవరికేవి కావాలంటే అవి. అయితే అందులో ఒక ఆవిడ అన్నీ చూసి ఖాళీ చేతులతో వెడుతుంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఒక ఆయన పట్టుకున్నాడు. అమ్మా నేమని తెలుసునా నీకు, ఒక మారు రావాలి, ఒకటే పట్టుకెళ్ళాలి, మరలా మరలా పట్టుకెళ్ళకుండా ఉండకూడదు, మరలా ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి, మీరేంటి ఖాళీ చేతులతో పెడుతున్నారంటే. అప్పుడు ఆవిడ అంది, స్వామి ఇవన్నీ ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే ఆయన చూడాలనుంది. రాజుగారు వచ్చారు, ఇదిగోండి ఈ రాజుగారే ఇవన్నీ ఏర్పాటు చేశాను, అయితే నాకు ఇతను కావాలి అని అడిగింది ఆవిడ. రాజు మనవాడైతే మాటి మాటికి ఈ రాకలు పోకలు లేవు. పరమాత్మ మనవాడని మనం అక్కడ సేవ చేసుకుంటే అక్కడ ఆయన దగ్గర మనం సరెండర్ అయితే ఈ రాకపోకలు ఉండవు, ఎందుకంటే అన్నీ ఆయనవే కనుక. రాజుగారి భార్య అయినటువంటి ఆవిడికి రాజుగారి సర్వస్వము ఆవిడికి ఎలా చెందుతుందో అలాగే పరమాత్మ ఆస్తికి వారసులు మనం. బాబుజీ మహారాజు వారు చెప్పేవారు మనందరం పరమాత్మకి వారసులం. ఇక్కడ వారసులు అంటే నా బిడ్డలు నా కడుపు చించు పుట్టిన వారే అనుకోనక్కర్లేదు. ఇక్కడ పరమాత్మ యొక్క విశ్వస్య ధారిణి ఈయన విశ్వహ విశ్వం విష్ణుర్వశంకారో భూతభయో భవత్ప్రభు అని విష్ణు సహస్రనామం చెప్పింది. ఆయన విశ్వస్య ధారిణి నారాయణ ఉపనిషత్తులు ఆయనకు పేరు. విశ్వం మొత్తాన్ని ధరించి ఉన్నాడు ఆయన. ఆయన విశ్వాకారుడు విశ్వాధారుడు రెండు అర్థాలు ఉన్నాయి. విశ్వమే తన రూపంగా కలిగిన వాడని ఒక అర్థం, విశ్వమంతా ఆయన చేత ధరింపబడి ఉన్నది అని ఒక అర్థం. ఈ రెండు కూడా ఆయన యొక్క సర్వ అధిష్టానానికి గుర్తుగా పేరు చెప్పారు అక్కడ విష్ణు సహస్రనామం. కాబట్టి ఆయన మనవాడైతే విశ్వంలో ప్రతివాడు మనవాడే. కాబట్టి భగవంతుడు ఒక్కడు మనకు తెలిస్తే చాలు, భగవన్నామం చేత భగవత్ తత్వం చేత ఎక్కడికి వెళ్ళినా మనకి భక్తులు ఎక్కడికి వెళ్ళినా తోడవుతాడు. ఇప్పుడు చూడండి లోకంలో ప్రాపంచికంగా వ్యాపకం కలిగిన వాడికి ఏ ఊరు వెళ్ళినా వాడు ఒక అటువంటి వ్యాపకం కలిగిన వాడిని తోడు చేసుకుంటాడు. మనమే ఆశ్చర్యపోతాం, ఏరా నేను నిన్నాడుగా భీమవరంలో ఉంటున్నా, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, నీవు అప్పుడే వచ్చి రెండు రోజులు కాలేదు, ఎలా తయారు చేసుకున్నారు అంటే వాడు అంటాడు నా వాసన వాడి వాసన ఒక్కటే అందుకే తొందరగా కలిసిపోయాను. వీడికి ఏదో వాసన ఉంటుంది, ఆ వాసన వాడిని కలుపుతుంది. మనం ఆశ్చర్యపోతాం ఇదేమిట్రా నీకు ఎట్లా తయారయ్యారా అంటే వాడు అంటాడు మా ఇద్దరి అభిరుచులు కలిశాయి అంటాడు. ఏ అభిరుచులు? అవి దేవుడికి ఎరుక, అవేవో ఉంటాయి వారికి సంబంధించినవి, అవి కలిపేస్తాయి. అలాగే భగవంతమయంగా జీవితాన్ని గడుపుకునేవాడికి ఏదో ఒక రూపంగా భగవత్తత్వంతో కూడినటువంటి వాళ్ళు పరిచయం అవుతారు, దాంతో సాంగత్యం ఏర్పడుతుంది. ప్రయత్నం మనమే చేయాలి. నేను భజన చేద్దాం అనుకుంటే ఎవరు రావడం లేదండి, సత్సంగం చెప్పుకుందామంటే ఎవరు రావడం లేదండి, పోనీ సత్సంగానికి ఎవరినైనా రమ్మంటే వారు రావడం లేదండి. ఎవరో వస్తే సత్సంగం ఎందుకు అనుకోవాలి? పూజ్య మాతాజీ వారు ఏం చెప్పారు, మనలోకి మన ప్రయాణమే సత్సంగం. మనలోకి మన ప్రయాణం, దానికి ఏమి 10 మంది అక్కర్లేదు, 20 మంది అక్కర్లేదు, ఈ మైకులు అక్కర్లేదు, ఇంత ఆర్పాటం అక్కర్లేదు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనలోకి మన ప్రయాణం. ఈ ప్రయాణం ఎటువంటి ఏది మనలో ఉండేటువంటి లోపాలు తెలుసుకుంటూ ప్రయాణం ముందుకు వెళ్ళాలి. అందుకని చక్కగా బ్రహ్మగారు చెప్తున్నారు, ఈ సృష్టి అంతా కూడా నీ కాంతిమయమే, యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమధురుచితమేవా తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. చెప్పాడు కదా పరమాత్మ, దాన్నే చెప్తున్నాడు. ఈ తేజస్సులో కూడా బ్రహ్మదేవుడు ఒక భాగమే, కనుక ఆ తేజస్సుని బ్రహ్మదేవుడి కన్నులు చూడలేకపోతున్నాయి, అంతకు మించిన దృశ్యాన్ని చూడలేవండి. ఇప్పుడు చూడండి అక్కడ లైట్లు వెలుగుతున్నాయి, ఈ లైట్ల ప్రకాశాన్ని మన కన్ను భరించగలుగుతుంది. అదే బాగా ఒక 1000 వాట్స్ లైట్ ఉందనుకోండి, ఆ లైట్ వైపున చూచి మనం ప్రక్క వస్తువును చూస్తే చూడగలమా? మరి ఇది లైటే అది లైటే, మనం ఏమంటున్నాం లైట్లు వేయండి అంటున్నాం, ఆఖరికి 0 బల్బు కూడా లైట్ అనే పేరు. 1000 వాట్స్ కలిగినటువంటి దాని ప్రకాశం నీ కన్ను భరించగలుగుతుందా? తేరిపార అలాగే చూడగలుగుతావా? కన్నదే, ప్రకాశం అదే, కానీ ప్రకాశము చూడడానికి కూడా నీ కంటికి ఒక లిమిట్ ఉంది, దాన్ని దాటి నీ కన్ను చూడలేదు. శబ్దం కూడా ఒక లిమిట్ ఉంటుందండి, దాన్ని దాటి మన చెవులు వినలేవు. మన చిన్నప్పుడు సైన్స్ పాఠం చదువుకునేటప్పుడు కుక్కలు ఎందుకు ఆకాశం వైపు చూసి మురుగుతాయి అని ఒక బిట్, మనకి సమాధానం ఏం చెప్పారు? 20 హెర్ట్జ్ కంటే శబ్దాలు మన చెవులు వినలేవు, వాటిని ఆ కుక్కలు గ్రహించగలుగుతాయి, అందుకనే అవి మురుగుతాయి. ఆ శబ్దం మన చెవులకి అవి వినికిడికి అంత శక్తి లేదు మనకి, కాబట్టి ప్రతిదానికి ఒక పరిమితి ఉంది. పరిమితి కలిగిన దాన్నే మనం చూడగలం, అపరిమితమైనటువంటి పరమాత్మ శక్తిని చూడాలంటే అది ఆయన అనుగ్రహంతో మాత్రమే మనం చూడగలుగుతాం. ఇన్ని ఇంద్రియాలకు చీకటి కమ్మేసి ఇప్పుడు చూస్తున్నాడు, 8 కళ్ళకు చీకటి కమ్మించాడు నారాయణ. 8 కళ్ళు, 4 ముఖాలు, 8 కళ్ళు. ఇప్పుడు బ్రహ్మగారు బొమ్మ గీసినట్టుగా అలాగే ఉండిపోయాడు ఆయన. ఈ సృష్టిలో రూపాలన్నింటినీ కూడా చక్కగా ఆయన చూపిస్తున్నాడు. బాలుండై చతురానునుండు తన ఈ బ్రహ్మాభిమానంపున లోలుండై మతి తప్పిన మహిమ ఆలోకింపనే తెంచే తాను ఆలోకింపగనెంత వాడనచు మాయాజాలము విప్పిత లీలారూపమెల్ల దాచినట కేలి చతుర్ధూర్యుడై. చక్కగా స్వామివారు ఇదిగో ఆ బ్రహ్మవారి మీద ఉండేటువంటి అభిమానం అండి, ఎందుకంటే పుత్రుడు కదా. మనం నిన్న చెప్పుకున్నాం, తండ్రి శిక్షణ ఇచ్చి మనల్ని దారిలో పెడతాడు, తల్లి ప్రేమను పంచి మనల్ని దారిలో పెడుతుంది. ఇక్కడ తండ్రిగా తను చేయవలసినటువంటి దాన్ని చేశాడు ఆయన. ఇక్కడ ఆయన గురించి మాట్లాడడానికి భక్తి అనేది సర్వశుభాలని వర్షిస్తుందన్నాడండి పరీక్షిత్ మహారాజు. ఇది శ్రేయముల్ కురియు భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపము చేయుట విఫలం. చూడండి ఎంత మాట మాట్లాడాడు, భక్తి అనేదే సర్వశుభాలకు మూలం, అటువంటి భక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయడం వ్యర్థం. అందుకనే మీకు మొన్న చెప్పాను, భక్తి అనేటువంటిది డిటో పెట్టుకోండి ప్రతి దానిలో. ఒక 10 ఇంటి పేర్లు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళే వస్తే మీరు ఏం చేస్తారండి? వరుసన పేర్లు వస్తే మాటి మాటికి ఇంత పొడుగు ఇంటి పేరు రాయలేరు, అందుకని మీరు కింద డిటో పెడతారు. అలాగే మీరేం చేసిన భక్తి పైన మెయిన్ హెడ్డింగ్ భక్తి పెట్టుకోండి, ఆ భక్తికి డిటో పెట్టుకోండి. పక్కన పదాలు మారుతూ ఉంటాయి కానీ భక్తి మారదు అక్కడ. భక్తితో యజ్ఞం చేయండి, భక్తితో పూజ చేయండి, భక్తితో ప్రసాదం పెట్టండి, భక్తితో నీవు ప్రదక్షిణ చేయండి. అక్కడ పదాలు పక్కవి మారతాయి కానీ భక్తి మారదు. మారనదేమిటి? భక్తి. దాన్ని అచ్చపు భక్తికి తప్ప అన్నాడు. అచ్చపు భక్తి, అచ్చపు భక్తి అంటే అర్థం ఏంటంటే అక్కడ మిళితం కాకూడదు. ఒకడండి నాకు ప్రసాదాలు వడ్డించేటప్పుడు నాకు అచ్చం అన్నం పెట్టండి అంటాడు, ఆ అన్నము మళ్ళీ పులిహార రూపంలో ఉండకూడదు, ఆ అన్నం ఇంకేదో వెజిటేబుల్ అవన్నీ వేసి మసాలా రూపంలో ఉండకూడదు. వాడు అచ్చపు అన్నం పెట్టమంటే అర్థం ఏమిటి? ఇంకేది కలవకుండా నాకు తెల్ల ఏ అన్నం ఉంటే తెల్ల అన్నం అన్నం పెట్టేయండి. అలాగే అచ్చపు భక్తికి అన్నాడండి అక్కడ ఎవరు? భీష్మ పితామహుడు వారు చెప్పారు. అచ్చపు భక్తి అంటే అర్థమేమిటి? ఎటువంటివి మిడితము కాని భక్తి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చేరకూడదు అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నామంటే జ్ఞానం కావాలని ప్రయత్నం చేస్తున్నాం. భక్తి లేనటువంటి జ్ఞానము శిరస్సు లేనటువంటి మొండెము అని చెప్పారు మన బాబూజీ మహారాజు గారు. శిరస్సు లేకుండా మొండెని చూస్తే నువ్వు దానికి గౌరవాలు ఇస్తావా, గౌరవిస్తావా? శిరస్సు లేని మొండెం కనపడితే ఏమంటారు మీరు? అదో భూతం అండి అంటారు. అలాగే భక్తి లేని జ్ఞానం కూడా అలాంటిదే. నీకు ఎంత తెలిస్తే ఏమిటి ప్రయోజనం? ఒదిగి ఉండడం తెలియకపోతే, ఒద్దికగా ఉండడం తెలియకపోతే నువ్వు భగవతత్వాన్ని త్రోలడానికి నీకు అర్హత లేదు. ముందు అక్కడ తగ్గి ఉండడం మనకి ప్రధానం భక్తిలో. అందుకని
కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయటం వ్యర్థం. ఎందుకంటే ఎంత ఎక్కువగా కూడబెట్టినా, ఇప్పుడు చూడండి మనకి రైస్ మిల్లులు ఉంటాయి, రైస్ మిల్లుల్లో బియ్యం కంటే కూడా ఎక్కువ ఏమొస్తుందండి, ఊక బాగా ఎక్కువగా వస్తుంది వెనకాత. ఇది ఎక్కువగా వస్తుంది కదా అని ఊక పోగు వేసుకున్నవాడు ఎలాంటి వాడో, బియ్యాన్ని వదిలి ఊకను పోగేసుకున్నవాడు ఎలాంటి వాడో, భక్తిని వదిలి జ్ఞానం వెనక పడేవాడు కూడా అలాంటి వాడే. చక్కగా మనకి దాని ఉపమానం కూడా చెప్పారు, పొల్లు ఎది ఓ ఎది శ్రేయము పురియు భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపము చేయుట విఫలము, పొల్లున నాయము చేకూరునే తలపాధికం బయ్యం. పొల్లున పొల్లు అంటే పొట్టండి, ఈ పొట్టును పోగేసుకొని బియ్యాన్ని వదలని వాడు ఎంత వెర్రివాడో అలాంటి వాడే. ఎంత ఊక తీసుకెళ్ళినా ఆదాయం వస్తుందో చెప్పండి. మీరు ఒక 5 కిలోల బస్తాలో ఊక నింపుకోండి, 5 కిలోల బస్తాలో బియ్యం నింపుకోండి, దేనికి ఆదాయం వస్తుంది? ఊకకి ఎవరు ఆదాయం ఇవ్వరు, దేనికి ఇస్తారు? బియ్యానికి ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా మనం ఎన్ని శాస్త్రాలు ఎంత జ్ఞానం పొంది ఉన్నా ఆ జ్ఞానం బియ్యం బస్తా లాంటిది. ఏది భక్తితో కూడి ఉంటే, భక్తితో కూడి లేదనుకోండి అది ఊక అయిపోతుంది, జ్ఞానము ఊక అయిపోతుంది, భక్తి బియ్యం అయిపోతుంది. అక్కడ ఒకవేళ భక్తితో కూడిన జ్ఞానం అయితే నీకు ఆదాయం వస్తుందంటే నీకు మేలు చేకూరుతుందనే అర్థం. అక్కడ నిజముగా నిన్నెరుగమును నిజవాంఛలు నిలుచేర్చి నీ కథ వినుచు నిజ కర్మ లబ్ధభక్తిని సుజనులు నీ మొదలిటెక్కి తొచ్చిరి అదిశా. ఇక్కడ బ్రహ్మగారు పరమరహస్యం చెప్తున్నారే, లోకంలో ఒక వ్యక్తి చెప్తేనే మా తాతగారు చెప్పారండి నేను ఇంత లాభం పొందాను, మా నాన్నగారు చెప్పారండి అందుకని నేను ఇంత లాభం పొందాను అని అంటాం. సాక్షాత్తు మనల్ని సృష్టించిన తండ్రి చెప్తున్నాడండి ఈ మాట, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నిజముగ నిన్ను ఎరుగగను, ఎరి నిన్ను తెలుసుకోవడం కోసం ముందుగా నిజవాంఛలు నిన్ను చేర్చి. కోరికలు సహజమండి, ఉంటూనే ఉంటాయి. దానికి సహజమైనటువంటి లక్షణం ఏంటంటే అసలు మనకి కోరిక ఉన్నది కాబట్టే జన్మ వచ్చిందంటేనే కర్మ ఉందని అర్థం. మనం కర్మ చేశాం కాబట్టి జన్మ వచ్చింది. ఇవి ఊరికే పోవండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మునుస్తూనే ఉంటాయి. అక్బర్ గారు బీర్బల్ గారు ఒక రోజున ఇది ఒక చోట కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే అక్బర్ గారికి ఒక ఆలోచన కలిగింది, ఈ రోజున ఎవరైతే నేను ఆపమనేంత వరకు ఆపకుండా కథ చెప్తారో వాళ్ళకు ఒక అగ్రహారం ఇస్తాను అన్నాడు అక్బర్ గారు. వెంటనే అందరూ వచ్చారు, ఒక ఆయన వచ్చారు, రామాయణం మొదలెట్టాడు, రామాయణం కూడా అయిపోయింది, ఒక 7 రోజులు 10 రోజులు 40 రోజులు అయిపోయింది. మహాభారతం చెప్పడానికి ఒక ఆయన వచ్చాడు, అది అయిపోయింది. భాగవతం చెప్పడానికి నా బొట్టు వాడు వచ్చాడు, వాడు చెప్పాడు, వాడు కూడా అయిపోయింది. మందు కూడా అయిపోతుంది కదా, అలాగే అది కూడా అయిపోతుంది, ఒక చివరి రోజు వచ్చేస్తుంది. ఇక ఆఖరికి బీర్బల్ గుర్తొచ్చింది, ఇప్పుడు బీర్బల్ గారు చెప్పాలి. అక్బర్ గారు మాత్రం వీళ్ళందరూ చెప్పేటప్పుడు ఆపమనలేదు, వాళ్ళే అయ్యా అయిపోయిందండి, రామాయణం అయిపోయింది, భారతం అయిపోయింది, భాగవతం అయితే నేను ఆపమనలేదు, మీరే ఆపారు కనుక అగ్రహారం మీకు ఇవ్వబడదు. సరే బీర్బల్ వచ్చాడు, ఇప్పుడు ఆయన మొదలెట్టాడు కథ. ఏం చెప్పాడు అనగనగా, ఒక ఊరు, ఆ ఊరికి మొదటిలో పెద్ద చెట్టు, ఆ పెద్ద చెట్టుకు చాలా విశాలమైనటువంటి కొమ్మలు, ఆ కొమ్మ కొమ్మకి విశాలమైనటువంటి పళ్ళు, ఇలాగ ఏవేవో ఆయన వర్ణించి చెప్పి ప్రతి చెట్టు మీద రకరకాల పక్షులు, రకరకాల పిచ్చుకలు, రకరకాల కోయిలలు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అన్నీ చక్కగా వచ్చి ఆ నివాసం ఏర్పరచుకున్నాయి. ఈ లోపల ఒక పిట్ట తుర్ర నీగిరింది అని అంటాడు. తుర్ర నీగిరింది అనేటప్పటికీ ఈయన ఫిర్ అన్నాడు అక్బర్ గారు. తర్వాత అన్నాడు ఇంకొక పిట్ట తుర్ర అన్నాడు బీర్బల్ గారు. అక్బర్ అన్నాడు ఫిర్, తర్వాత ఏమైంది అన్నాడు. ఆయనేమో తుర్ర అంటున్నాడు, ఈయన ఫిర్ అంటున్నాడు అని 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 ఈయనకి విసుగొచ్చింది. వెంటనే బీర్బల్ అన్నాడు, నీ తుర్ర కథ కాసేపు ఆపుతావా అన్నాడు. అయ్యా నేను ఆపుతాను అనలేదు, మీరే ఆపమన్నారు కనుక నాకు అగ్రహారం ఇమ్మన్నాడు బీర్బల్ గారు. ఇది ఎవరి కథ? మన కథే. ఆ వృక్షమే సంసారం, దాని మీద వాడే పక్షులే కోరికలు. ఒక పక్షి పోతే ఇంకో పక్షి వచ్చి కూర్చుంటే ఏం చేయమంటాడు అన్నాడు. ఎన్ని పెట్టెలు ఉన్నాయి చెట్టు మీద అన్నాడు. ఏం చేయమంటారండి, ఒక పెట్ట పోతే ఇంకోటి వచ్చి కూర్చుంటుంది, ఏం చేయమంటారు? అది పోతుంది, ఇది వస్తుంది, అది పోతుంది, ఇది వస్తుంది. ఈ కథ అయ్యేట్టు లేదు, చచ్చిందాకా కాదు ఈ కథ. మనం కావాల్సిందే, కథ చాలదు. మనం చచ్చిపోయి మళ్ళీ ఇంకో జన్మకు వచ్చినా మన కథ చావదండి, మళ్ళీ కంటిన్యూస్. అలాగే కోరికలతో కూడితే అది ఎప్పటికి తగ్గుతుంది కనుక ఏం చేయమంటారు, కోరికలన్నీ ఇలా వచ్చేస్తున్నాయి కాబట్టి అది తీరే కథ కాదు. కానీ ఏ కథని మనం ఆశ్రయించాలి అంటే భగవంతుడి యొక్క కథని. కోరికలన్నీ నీ అందే సమర్పించి భగవంతుణ్ణి పొందడానికి ఏకైక మార్గం ఏమిటంటే సమర్పణ. దీన్ని ఆత్మనివేదనం అన్నారండి భక్తుల్లో చిట్ట చివరి భక్తి ఏమిటంటే ఆత్మనివేదన. ఆత్మనివేదన అంటే అర్థమేంటి, నాదంటూ ఏది లేదు స్వామి నీదే. లోకంలో కొంతమంది మానవులు ఉంటారండి, ఏమయ్యా నీది నాకే కావాలి, నాది నాకే కావాలి, వీళ్ళు ఒక రకం కేటగిరీ. కొంతమంది ఉంటారు అబ్బాయి నీది నీదే నాది నాదే, వీళ్ళు ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఉంటారండి, అయ్యా నాది నీదే, నీది నీదే తీసేసుకో అనేవాడు. ఇంకొకళ్ళు ఉంటారండి, నాది లేదు నీది లేదు అంతా పరమాత్మదే, ఇలా ఉండేవాళ్ళు ఉంటారు కేటగిరీస్. ఏది వ్యక్తుల్లో కూడా అలాగే అంతా నీదే అనేవాళ్ళు ఎవరుంటారండి లోకంలో? ఆ దృష్టి కలిగినటువంటి వాడు బలిచక్రవర్తి. ఆయన మొత్తం సర్వస్వం ఇచ్చాడు. ఆయన ఆస్తికి ఆపద వస్తుందన్నా కులానికి ఆపద వస్తుందన్నా ఇవ్వడం మానలేదు. దీన్ని ఏమన్నారు, సర్వసమర్పణ. అందుకే రమణ మహర్షులు వారు చెప్పేవారు, సాధన విచారణతో ప్రారంభమై సమర్పణతో ముగుస్తుంది అన్నాడు ఆయన. సాధన అంటే అర్థం చెప్పారు రమణ మహర్షులు వారు, సాధన విచారణతో ప్రారంభం అవుతుంది. ఇదేమిటి ఇదేమిటి ఇదేమిటి, సమర్పణ భావంతో ముగుస్తుంది. అసలు ఇదేమిటి ఇదేమిటి అని ఆలోచించడానికి ఇంకోటి వేరుగా ఉంటేనే కదా మొత్తం నీవైనప్పుడు ఇక నేను ఆలోచించడానికి ఏముంది, అంతా నీవైనప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది అక్కడ, అక్కడ సమర్పణే. కాబట్టి ఆ సమర్పణ భావంతో నిన్ను తలచాలి, నీ కథలు వింటూ ఉండాలి. ఎప్పుడూ వినాల్సిందేమిటి, తవ కథామృతం తప్త జీవనం, ఇది మనకు గోపికా గీతంలో చెప్పారు. అప్పుడు తాము చేసినటువంటి సత్కర్మలకు ఫలితంగానే భక్తి అనేది లభిస్తుంది. ముందు సత్కర్మాచరణం అనేది చాలా గొప్పదండి. మంచి పనులు చేయడానికి సంకల్పం కలిగి ఉండాలి, అది లేకుండా నీకు భక్తి నిలవదు. ఒకవేళ నేను భక్తి చేస్తున్నాను అనుకున్నప్పటికీ కూడా నీ సత్కర్మలు చేయకుండా భక్తిలోకి వెడితే అది క్రింద కుండకు చుళ్ళు పడ్డటువంటి చోట నీరు ఎలాగైతే నిరుపయోగంగా వెళ్ళిపోతుందో, సత్కర్మాచరణం లేని చోట భక్తి యొక్క ఫలితం కూడా నిలవలేదు. అలాగే ఇలా లభించిన భక్తితో సజ్జనులైన వారు నీ మొట్టమొదటి నివాస స్థానాన్ని అప్పుడు ప్రవేశించగలుగుతారు. మొట్టమొదటి ప్రవేశ ద్వారం ఏమిటండి, నిశ్చలమైనటువంటి భక్తి సమర్పణ భావం. నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు కనుక తెలియడానికి ఏమీ ఉండదు. తులసీదాస్ గారు ఒక మాట చెప్పారండి ఒక చోట, మీరు నిర్గుణ భక్తిని చేయడం చాలా తేలిక, సగుణ భక్తిని చేయడమే చాలా కష్టం అన్నాడు. నిర్గుణ భక్తిని చేయడం చాలా తేలిక అన్నాడు, ఎందుకని పరమాత్మ అన్ని వైపులా ఉన్నాడు కాబట్టి నమస్కారం చేస్తాను, ఏమంటే ఆత్మరక్ష నమస్కారాన్ని సమర్పయాన్ని చుట్టూ తిరిగాను తిరగచ్చు. అదే దైవం ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు ఆయన్ని గుర్తించడం కష్టం అన్నాడండి, అది ఆయన మాట్లాడి. నీకు సగుణంగా వచ్చి కనపడితే మనకు అక్కడ సమస్యలు కూడా ఏర్పడతాయి. బాబూజీ మహారాజు వారు అదీ చెప్పారు వారి బోధామృతంలో, భగవంతుడు నీకు దర్శనం కాకుండా నీ అంతర్యామిగా ఉంటే ఎక్కడా ఎక్కడా అని ప్రశ్నిస్తాడు ఈ మానవుడు. పోని ప్రశ్నిస్తున్నాడు కదా అని ఒక రూపాన్ని ధరించి వచ్చాడనుకోండి, నీవేనా నీవేనని రుజువేమిటి, నీ శంఖు చక్రాలు ఏమైపోయాయి, నీ త్రిశూలం ఏమైపోయిందని అడుగుతాడంటాడు. కనిపించకపోతే లేడంటాడు, కనబడితే నువ్వేనా అంటాడు. ఇది పెద్ద సమస్య అయిపోయింది ఆయన. అందువల్ల సగుణంలో ఉండే గొప్పతనం ఏమిటంటేనండి, పరమాత్మ మనకి అందుతాడు, ఆయన రూపాన్ని మనం తనివి తీరా అనుభవించవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక భగవంతుడు ఆయన అనుభవించడానికి మనం ఆయన కాలంలోకి మనం ఏమనుకోవడానికి లేదు. మనం గ్రంథం ద్వారా ప్రయాణం చేయొచ్చు. ఒక విషయాన్ని చదువుతున్నాం అనుకోండి, అక్కడ ఏం కనబడుతుంది మనకి, బాగా తాదాత్మ్య బుద్ధితో గ్రంథాన్ని విచారణ చేసిన వాడికి రూపం కనబడిపోతుంది. కానీ దాన్ని మనం లోటుగా అనుకోకూడదు. విద్యాప్రకాశానందగిరి స్వామివారు చెప్పేవారు, ఒక ఆయన భగవద్గీత ప్రవచనాలకు వచ్చేవారు, స్వామివారి ప్రవచనాలకు చక్కగా భగవద్గీత వింటూ ఉంటే ఒక ఆయన కళ్ళ వెంట నీళ్లు కారుస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ప్రవచకులు ఆయన పిలిచి, ఏమయ్యా ఏమిటి అలా కళ్ళ వెంట నీళ్లు కారుస్తున్నామంటే, స్వామి నాకు అక్షర ముక్క రాదండి, నాకు ఈ శ్లోకాలు ఇవన్నీ ఏం తెలియదు, అసలు భగవద్గీత అంటే కూడా నాకేంటో తెలియదు, కానీ మీరు ఆ దృశ్యాలన్నీ వివరిస్తూ ఉంటే, ప్రవచన రూపంలో మీరు చక్కగా దాన్ని వివరిస్తూ ఉంటే ఆ దృశ్యం నా కళ్ళ ముందు కనబడుతోంది. ఏది కాస్త శోకతప్తుడైనటువంటి అర్జునుడు, అభయముద్రతో ప్రకాశిస్తున్నటువంటి కృష్ణ భగవానుడు, వాళ్ళ వైపునున్న సైన్యం, వీళ్ళ వైపునున్న సైన్యం, అక్కడ ఉన్నటువంటి ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, వీళ్ళందరూ నా కంటి కనిపిస్తున్నారు. ఆ తదాత్మ్యంతో నా కళ్ళంటే ఆనంద బాష్పాలు వచ్చేసాయి. వెంటనే ఆయన అన్నాడు, ఏమయ్యా నేను నాడబట్టి భగవద్గీత ప్రవచనాలు చెప్తున్నానయ్యా, నాకే ఇటువంటి తాదాత్మ్య బుద్ధి కలగలేదు, చాలా చక్కగా నువ్వు విచారణ చేస్తున్నావు, ఇదిగో ఈ ఉంగరం తీసుకోవాలి, ఉంగరం ఇచ్చాడు. ఇది వచ్చిన వాళ్ళందరూ చూశారు. చూస్తే వాళ్ళు అనుకున్నారు, రేపటి రోజున మేము ఏడిస్తే మాకు ఉంగరాలు వస్తాయి కదా అనుకున్నారు. మరుసటి రోజు సభలో అందరూ ఏడవడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ లోపల వంట దగ్గర ఉండే వంట ఆయన ఒక ఆయన వచ్చాడు. స్టేజీ మీద ఉన్న స్వామివారిని పక్కకు పిలిచి, స్వామి మిరియాలు అయిపోయినాయి, స్వామి మిరియాలు తెప్పించాలి, ఈ రోజున దద్దోజనం చేయమన్నారు కదా, మిరియాలు కావాలి. ఒరే నిన్నే కదరా పావుకిలో తెప్పించాను, ఏమైనాయి అన్నాడు. 200 గ్రాములు ఆనంద బాష్పాలకు వెళ్ళిపోయినాయండి, 50 గ్రాములు మిగిలాయన్నాడు. ఈ ఆనంద బాష్పాల ఖర్చు ఎక్కడరా అన్నాడు. ఏం లేదండి, నిన్న ఏడిస్తే ఎవరికో ఒక ఉంగరం ఇచ్చారట, ఈరోజు ఏడుపురాని వాళ్ళందరూ తలా ఒక మిరపి కింద పట్టుకెళ్ళారు, ఇప్పుడు అందరూ సాదుకొని వచ్చి కళ్ళల్లో పెట్టుకొని ఏడవడానికి సిద్ధంగా ఉన్నారు, తలా ఒక ఉంగరం సిద్ధం చేసుకోండి అన్నాడట. ఏమంటే ఏడవాలని ఏడిస్తే వచ్చేవాడు కాదు భగవంతుడు, ఆ ఏడుపు నిజమో కాదో తెలిసిన వాడు భగవంతుడు. మనకి కళ వెంట నీళ్లు రాగానే లోకం మైమరిచిపోతుందేమో, కానీ నేను సృష్టించినటువంటి భగవంతుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసు. లోకంలో కొంతమంది ఉంటారు, ఏమర్రా ప్రొద్దు నుంచి ఏడుస్తున్నామంటే, ఏం లేదురా ఎదురుంటాడు పచ్చగా ఉన్నాడు అందుకని ఏడుస్తున్నాను అన్నారట. ఈ ఏడుపులు కూడా ఉంటాయి లోకంలో. కాబట్టి లోకంలో ఉండే ఏడుపులు నానా రకాలుగా ఉంటాయి, కానీ ఎవరి కోసం కార్చిన కన్నీరు అక్కడ లెక్క వేయబడుతుందంటే భగవంతుడి కోసం. ఇన్నిటి కోసం ఏడుస్తున్నాం కదా, ఆయన కోసం ఏమైనా ఏడుస్తున్నామా? లోకంలో చూడండి, చాలా దుఃఖాలు వచ్చినప్పుడు కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తుంటాయి. మనకు ఆస్తు లేకపోవడం కదా అక్కడ కారణం, అక్కడ అనుభవించడానికి ఏదో తప్పుపోయిందని కాదు కారణం, ఏదో వస్తుంది తెలియని బాధ, దాని వెంట వెంటనే కన్నీరు వచ్చేస్తుంది. ఇన్ని కన్నీరు దాగా విడిచేవాడు, ఆయన కోసం ఏమైనా ఒక కన్నీరు పొట్టు విడవగలిగావా? ఆయన కోసం ఏమైనా కలచగలిగావా కన్నీరు పొట్టు? అది చాలా విశేషమైనటువంటి. అది ఎప్పుడు కలుగుతుంది అంటే తాదాత్మ్య బుద్ధితో ఆయన చరిత్రని నువ్వు ఆకరించినప్పుడు. అంతటి పరమాత్మ నా కోసం ఇన్ని ఇదిగో ఇంత ఈ లోకానికి దిగొచ్చాడా స్వామి అని ఒక హృదయం ద్రవించిందనుకోండి, అక్కడ ఆనందం కలుగుతుంది. ఆ ఆనందానికి నువ్వు లభించేవాడు స్వామి. నిర్గుణంగా ఉండి అందరూ ఉపాసన చేస్తారు. చూశావా సగుణంలోకి వస్తే నేనే బోల్తా పడ్డాను. బ్రహ్మగారు చెప్తున్నారు, నిర్గుణంగా ఉంటే నేను దండం పెట్టాను, మా నాన్నగారు అన్ని దిక్కులో ఉంటాడని. అదే ఒక రూపం ధరించి ఇక్కడ ఒక గోలోకానికి వస్తే నేనే పొరపాటు పడ్డాను. సగుణాన్ని గుర్తించడం ఎంత కష్టం. అందుకనే బాబూజీ మహారాజ్ గారు వారి దివ్య బోధామృతంలో ఎప్పుడు సెలవిచ్చేవారు, ఇప్పుడు మీకు అందుతున్నటువంటి ఈ వైభవము దేవతలకి కూడా అలభ్యము, మీకు దొరుకుతోంది కనుక మీరు దాని విలువని గుర్తించలేకపోవడం అది సూచనీయం. దాన్ని మీరు ఇంకా తాపత్రయంతో ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి, దాన్ని ఇంకా పెంపొందింపజేసుకోండి. మీకు అద్భుతమైన అవకాశం మనకి స్వామి ఇచ్చారు, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇంత గొప్ప ఆధ్యాత్మిక సంపద మనకి ధారమోస్తున్నారండి గురుదేవులు. లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక ఒట్టి రుద్దుకునే సభ్యమ్మనండి ఫ్రీగా, ఎవరెవరు ఏమండి నీ ఒళ్ళు రుద్దుకునే సబ్బు 5 రూపాయల సబ్బే కొట్టు ముందు నిలబడి దేహి అంటే ఎవరెవరే, ఏదో ఆ యజమాని మనస్సు కరిగితే ఏదో వస్తుందేమో, ఇచ్చేవాడు ఇచ్చే ఇచ్చి ఇవ్వలిగి ఉన్నారేమో, కానీ ఏమీ మన నుంచి ఆశించకుండా ఇంత ఆధ్యాత్మిక సంపదని ధారపోశారంటే అది ఎంత విలువైన త్యాగం చెప్పండి. లోకంలో 5 రూపాయలు సబ్బు ఇచ్చిన వారికి కనపడ్డప్పుడల్లా నమస్కారం పెడతాం, అయ్యా అవి ఆ రోజున 5 రూపాయలు సబ్బు ఇచ్చావు మహానుభావుడికి, నా ఒట్టి కంపు పోయింది అని. దేవత కంపు పోగొట్టిన వాడికి దండం పెడితే జన్మల కంపు పోగొట్టేవాడండి గురుదేవుడు. జన్మ జన్మల వాసనని రహితం చేసేవాడు, ఆయనకి ఎన్ని నమస్కారాలు పెట్టారు. పోనీ ఆయనైనా మన నుంచి ఆశించాడా? ఆ దానం చేసేవారు ఆశించొచ్చుగాక, ఏవో నాకు ఉండేటువంటి కొన్ని దోషాలు పోయి భగవంతుని నన్ను ఆశీర్వదించుగాక అనేటువంటి ఆలోచన లోపలుంటే ఉండవచ్చుగాక. మరి ఏది మన నుంచి ఆశించి గురుదేవులు అంత త్యాగం చేశారు అంటే మనం కూడా వారు పొందే ఆనందాన్ని మనం పొందుదుముగాక అనే ఒక్క సంకల్పం ఒక్కటే వారికి కలిగే కోరిక. అలాగే ఇక్కడ కూడా వారికి పైగా తనకున్న వేరే లక్ష్యం అంటూ ఏది ఉండదు, దానినే తాను అంటాడు. లోపల ఉండేది తాను, ఇది అన్నింటి లోపల అంతర్యామిగా ప్రయోజనంగా ఉన్నది. ప్రతివాడు ముందు మేలులో ఉన్న నేనును గుర్తించండి. మన అమ్మ ఎప్పుడూ చెప్తారు, మీరు మేలును చూస్తున్నారు, మేలును చూసినంత వరకు మీకు లోపాలు కనపడతాయి, నేనును చూసిన వాడికి లోపం కనపడదు. నేను దేహానికి సంబంధించింది, నేను సర్వాంతర్యామి అయిన చైతన్యానికి సంబంధించింది. అక్కడ నేను అనేటువంటిది, అహం అనేటువంటిది తెలియకపోతే జీవస్వభావంగా భాషిస్తుంది, తెలుసుకున్న తరువాత అంతర్యామిగా ప్రకాశిస్తుంది. నేనెవరో తెలుసుకో అన్నారండి ఇక్కడ రమణ మహర్షుల వారు. ఇప్పుడు అటువంటి మాటను నేను అన్నాను అనుకోండి, నేనెవరో తెలుసుకోండి మీరందరూ అంటే మీకు ఎంత కోపం వస్తుందండి? అక్కడికి మన ఏదో పెద్ద జ్ఞాని అయినట్టు ఈయన తెలుసుకోవాలట మేము అంటారా అన్న మీరు? ఇప్పుడు నేను నేనెవరో తెలుసుకో అన్నారనుకోండి, కానీ ఇక్కడ ఆ నేను మేనుకు సంబంధించింది కాదు, రమణ మహర్షులు వారు చెప్పింది ఆ నేను సర్వాంతర్యామిగా సర్వజీవులలో చైతన్య రూపంగా ఉండి ప్రకాశిస్తున్నటువంటి ఆ చైతన్య స్వరూపమే నేను, ఆ నేనుగా భాషించే పరబ్రహ్మాన్ని నువ్వు గుర్తించు, నువ్వు తెలుసుకో, నీలో ప్రకాశిస్తున్న నేనే అందరిలో ప్రకాశిస్తున్న నేను అనేటువంటి దానిగా తెలుసుకో. ఇక్కడ బ్రహ్మగారు అదే చెప్తున్నారు, ఇప్పటిదాకా నేను మేనుకు సంబంధించింది, కానీ ఇప్పుడు నేను అని ప్రతి జీవిలో ఉన్నవాడివి నీవే. ఇప్పుడు గోవు దగ్గరికి వెళితే ఏముంటుందండి? అంబా, అక్కడ దాని భాష అది. ఓ పిల్లాడి దగ్గరికి వెళితే ఏమంటాడు? నేను. ఇప్పుడు నేను అని పిలుస్తున్న ఈ పిల్లాడు నిజంగా నేను అనేవాడు నేనుకు సంబంధించిన వాడా, కృష్ణుడికి సంబంధించిన వాడా? బ్రహ్మగర్భభంగంలో పిల్లలందరూ ఎవరండి? అక్కడ ఉన్న పిల్లలందరూ ఎవరు? కృష్ణుడే. అక్కడ ప్రతి పిల్లాడు ఎరాని పేరేమిటి, రాముడా అంటే నేనే అంటాడు. శివుడు ఎవరు అంటే నేనే అంటాడు. అక్కడ పిల్లల పేర్లు అవే, కానీ నేనుగా ప్రకాశిస్తుంది ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ఒక కృష్ణుడే ఉన్నాడు, పరమాత్మే పరంధాముడే ఉన్నాడు, కానీ ఇన్ని పేర్లతో ప్రకాశిస్తున్నాడు. దాన్ని గుర్తించేటువంటి బుద్ధి నిజమైనటువంటి బుద్ధి. కాబట్టి ఏదైతే ఇదిగో ఇంద్రియాన్ని లోపలికి తిప్పితే తప్పనూ కనపడవు అన్నాడండి. బహిర్ముఖమైన ఇంద్రియాలు ప్రపంచాన్ని చూపిస్తాయి, అంతర్ముఖమైన ఇంద్రియాలు ఈ తనువుకు కారణమైన తానెవరో చూపిస్తుంది. ఈ తనువుకు కారణమైన తానెవరినో చూపించేదే నిజమైన విజ్ఞానం. కాబట్టి అలా లోపలికి ఇంద్రియాలను తిప్పుకోగలిగిన వాడికే నీ దర్శనం అవుతుంది. నీ గుణాలు ఎవరికి అంతుపట్టవు స్వామి, నీవు గుణాలతో మాత్రమే గోచరిస్తూ ఉంటావు, నీ రూపాన్ని తెలుసుకోవడం అసాధ్యం. ఇక్కడ ఒక మాట చెప్పారండి, తారాతుషార శీకర భూరజములకైన లెక్కలు బుదిరిడుతురు, భూభరవతి భూభార అవతీర్ణుడవగు నీ రమ్యగుణములు ఎన్న నేరలు అగన్యా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఆకాశంలో మెరిసే తారల్ని మంచు తుంపరుల్ని లెక్కేయొచ్చుగాక, తార తుషార శీకర భూరజములనైన లెక్కలు బుదలు బుదులుడు, బుదులు అంటే పండితుడు, వాడు చెప్పొచ్చుగాక, కానీ భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన నీ మహాగుణాలని ఎంతటి పండితులు కూడా లెక్క పెట్టలేదు. నువ్వు అన్ని లెక్కలకు పైనన్నవాడవి అన్నాడండి. అన్ని లెక్కలకు పైనన్నవాడు ఎవరు? భగవంతుడు ఒక్కడే. అందుకనే మనకు మహాత్ములు ఏం చెప్తారు, నీకు సైన్యం కావాలా నేను కావాలా కోరుకో అన్నాడు స్వామి. రాయవార సమయంలో అంతా విఫలమైన తర్వాత స్వామి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరిగిన అక్కడ ఓ సంవాదం, అక్కడ దుర్యోధనుడు కూడా వచ్చాడు సహాయం కోరడానికి. దుర్యోధనుడు ఒక ప్రక్క ఉన్నాడు, అర్జునుడు ఒక ప్రక్క ఉన్నాడు, మధ్య కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆయన ఒక మాట అడిగాడు, ఏమయ్యా నీకు నేను కావాలా సైన్యం కావాలా అంటే వెంటనే తడుముకోకుండా అర్జునుడు ఎవరు కోరుకున్నాడు? అర్జునుడు కృష్ణుడే కోరుకున్నాడు. వెంటనే దుర్యోధనుడు ఏమనుకున్నాడు, ఈ కుంతి తిక్కపాలు తాపిందిరా ఈ అర్జునుడికి, ఎవరైనా ఒక్కడిని కోరుకుంటారా సంఖ్యని కోరుకుంటారా అని నేను నవ్వుకుంటూ, అయితే సైన్యమంతా నా వంత అయిపోయింది కృష్ణ వెళ్ళొస్తాను. దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అర్జునుడితో అన్నాడు, స్వామి ఏమర్రా అక్కడ పిచ్చివాడివి, నువ్వు అందరినీ కోరుకోకుండా నన్ను అక్కడిని కోరుకున్నావంటే, స్వామి మీరు ఒకటి, ఒకటి అనే సంఖ్య తమరు, మిగిలిన వారందరూ సున్నాలు, తమరొక్కరూ లేకుండా ఎన్ని సున్నాలు ఉన్నా దానికి విలువ ఉంటుందా? ఒకటి పక్కన సున్నా చేరితే 10 ఉంటుంది, ఆ 10కి ఇంకో 0 చేరితే 100 అవుతుంది, ఇది 1000 అవుతుంది, ఇక అలా కలుపుకుంటూ పోతే అది అసంఖ్యాకం అవుతుంది. తమరొక్కరూ లేనప్పుడు ఈ సున్నాలకు విలువ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మీరే అందరికీ దిక్కు. దిక్కైన వాణ్ణి కోరుకోవడం పెద్ద దిక్కు అవుతుంది, కనుక దిక్కుమాలి వాణ్ణి కోరుకుంటే మన బ్రతుకు కూడా అలాగే అయిపోతుంది. దిక్కైన వాణ్ణి కోరుకోవాలి, దిక్కులకు దిక్కెవడం వాణ్ణి కోరుకోవాలి. ఇక్కడ హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడితో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, దిక్కులన్నీ గెలిచి తిని దిక్కెవరు నీకు ఓరి అన్నాడు వాడు హిరణ్యకశ్యపుడు. దిక్కులన్నీ నేను గెలిచాను నీకు దిక్కెవడరా అన్నాడు. వెంటనే ఆ దిక్కులకు దిక్కు కల్పించిన వాడు ఒకడున్నాడు, వాడిని కొట్టుకున్నావా అని అడిగాడు ప్రహ్లాదుడు. నువ్వు ఏ దిక్పాలకులనైతే అదుపులో పెట్టుకున్నాను అనుకుంటున్నావో ఆ దిక్పాలకులకు దిక్కు కల్పించి వాళ్లకు దిక్కైన వాడు అక్కడున్నాడు నా అన్నాడు. వీడు అనుకున్నాడు పంచభూతాలే కదా ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి, అష్ట దిక్పాలకులే కదా శాసనం చేస్తున్నారు అని అనుకున్నాడు. కానీ ప్రహ్లాదుడు ఏమన్నాడు, దిక్కులకు దిక్కైన వాడు తనకు దిక్కు అని చెప్పుకున్నాడు. దిక్కు పట్టుకుని వేలాడేటువంటి వాడేమో హిరణ్యకశ్యపుడు, దిక్కులకు దిక్కైన వాడిని పట్టుకున్న వాడేమో ప్రహ్లాద కుమారు, అంటే అధిష్టానాన్ని పట్టుకున్నటువంటి వాడే. అటువంటి దృష్టి కావాలి, అధిష్టాన దృష్టి కావాలి, అంతేగాని వస్తు దృష్టి కాదు. వస్తు దృష్టి ఏమో ప్రపంచం, అధిష్టాన దృష్టి ఏమో జ్ఞానం. అధిష్టాన దృష్టిని గుర్తించినటువంటి వాడు ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద వ్యామోహపడడు, అది మనకు రహస్యంగా చెప్తున్నారు అక్కడ. అందుకని ఏ వేలంకృపదూచు ఎన్నడు హరిన్వీక్షింతు అంచాట్యుడై నీ వెంటనబడి తొండి కర్మ చేయము నిర్మూలము చేయుచు నీవాడై తను వాన్మనోగతులని సేవించు విన్నాడి ఓ కైవల్యాధిపలక్ష్మి ఉద్ధవుడి తా కైకొన్నవాడి ఈశ్వర. బ్రహ్మ చూడండి ఎంత మాట అన్నాడు అక్కడ, ఈశ్వర శ్రీహరి నన్ను ఎప్పటికీ ఏనాటికి దయచూస్తాడు. మనకు కావలసింది ప్రపంచంలో ఈ లోకాల్లో ఉన్నవాడి దయ కాదండి. ఎవరి దయ కావాలి, లోకాలన్నీ ఎవరి చేత ప్రకాశిస్తున్నాయో పరమాత్మ దయ కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రపంచంలో ఉన్నవాడి దయ కోసం ఎంపరాడుతున్నాం, అతడు రక్షిస్తాడా ఇతడు రక్షిస్తాడా అని. రక్షకులు లేని వారలా రక్షించేదనను చుచక్రి రాదయ్యుండన్ రక్షింపు మనుచు ఒక నరు నక్షముగా దింపనేల ఆత్మజ్ఞునకు. దీని ఏం చెప్పారు మహాత్ములు, మలయాళ స్వాముల వారు, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు చిన్న కథ రూపంలో చెప్పేవారు. ఒక తండ్రి అటండి ఒక బంగారు సంపదని కొడుకు ఎక్కడ వాడు ఏది విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాడేమో అని దాచిపెట్టాడు. దాచిపెట్టిన విషయం ఎవరికి చెప్పాడు, అతడి స్నేహితుడికి చెప్పాడు. ఒరే మా వాడు కాస్త ధనాన్ని నేను దాచిపెట్టి ఉంచాను, వాడు చూడకపోతే వ్యసనాలు పాలై ఖర్చు పెట్టేస్తున్నాడు, కాస్త వాడు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఆ రహస్యం నువ్వు చెప్పరా అని చెప్పాడు. సరే ఈ లోపల ఈయన తీర్థయాత్రలకు వెళ్ళాడు వాడు స్నేహితుడు. ఇక్కడ ఊరిలో ఉన్నటువంటి ఈ స్నేహితుడు కాలగర్భంలో కలిసిపోయాడు, కాలం వచ్చేసింది, కాలధర్మం చెందాడు. ఇక వీడు బాగా బిచ్చమెత్తే స్థితిలోకి వచ్చేసాడు పిల్లాడు. తనకి ఆ రహస్యం తెలియలేదు, ఆ రహస్యం తెలియక డబ్బెక్కడా లేదు, అందుకని ఇల్లు తిరిగి యాచించి కాలం గడిపేస్తున్నాడు. ఈ లోపల ఊరు నుంచి ఆ తీర్థయాత్రని ముగించుకొని వీళ్ళ నాన్నగారి స్నేహితుడు వచ్చాడు. రాగానే ఈయన వెళ్ళిపోయిన విషయం తెలిసి ఈయన ఇంటికి చేరుకుంటే ఆ ఇంటికి తలుపు పెట్టింది, తాళం వేస్తుంది. ఎక్కడికి పోయాడో పిల్లాడని వాకప్ చేస్తే ఆ పిల్లాడు తిండికి కూడా నూర్చుకోలేక ఇల్లు తిరిగి యాచనా వృత్తితో కాలం గడుపుతున్నాడు అనగానే చాలా జాలి పడ్డాడు. ఆ రహస్యం ఎవరికి తెలుసును, ఈయనకు తెలుసును. ఏది ఆ దానికి సంబంధించినటువంటి ధన రహస్యం, నిధి రహస్యం. వెంటనే ఆ పిల్లాడు వచ్చి ఆకు తెచ్చుకొని ఇదిగో ఇక్కడ చక్కగా ఏది ఇంటి ఇళ్ళ దగ్గర యాచించిన అన్నం అంతా తింటుంటే వీడు అన్నం తినాలా పడుకున్నాడు నేలపైన. ఈ లోపల వాళ్ళ తండ్రిగారి స్నేహితుడు వచ్చాడు, ఆ తలుపు కొట్టేటప్పుడు వాడు తలుపు తెరిచాడు. ఆ లోపలికి రాగానే వీడి దృష్టి చూసి ఆయనకు జాలి కలిగింది. ఎరా నువ్వు ఎంత ఆస్తిపరుడివి, నీకేమిట్రా ఈ కర్మ అంటే, ఆస్తి అంతా కరిగిపోయిందండి, ఇప్పుడు ఏది తలక్రిందులు అయిపోయింది వ్యవహారం అంతానో, మా నాన్నగారు వెళ్ళిపోయారు, నాకు తినడానికి కూడా తిండి దొరకడం లేదంటే మీ నాన్నగారు ఒక నిధి పెట్టాడు. ఎక్కడ పెట్టాడు అంటే వాడు వేసుకున్నటువంటి చాప కింద పెట్టాడు నిధి. ఇప్పుడు చాప కింద నిధి ఉంది, వాడు దానిపైన పడుకున్నంత మాత్రాన ఆ నిధి అనుభవాన్ని పొందగలుగుతున్నాడా? వాడు దర్శనం చేసి దాన్ని వాడుకలోకి తెచ్చుకుంటేనే వాడు దాన్ని ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. అలాగే మనం కూడా మహాత్ములు అందించిన నిధిని మనం ఏం చేస్తున్నాం, ఆ చాపేసుకుని దాని మీద పడుకుంటున్నాం. దాని లోపల నుంచి తీసి ఇది దేనికైనా ఉపయోగపడుతుందా అని లోకంలోకి వినియోగానికి తెచ్చుకోక ఇల్లు తిరిగేటువంటి వాడికతి ఎలా ఉందో మనం కూడా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియడం లేదు. మన ఇల్లు అంటే దేహం, ఈ దేహంలో ఏం జరుగుతుందో మనం గుర్తించడం లేదు. కానీ ఇల్లు తొంగి చూడటం మాత్రం ఈ బుద్ధి మాత్రం బాగోటం లేదు. ఇల్లు తొంగి చూసే బుద్ధి మాత్రం నీ ఇంట్లోకి తొంగి చూసుకుంటే నీకు వైభవం. ఇల్లు తిరిగామనుకోండి అది లేనిపోని అప్రతిష్ట, ఇంకా మళ్ళీ జన్మ కారణం అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా నారాయణమూర్తి దయ మనం పొందాలి, భగవంతుడి దయ కావాలి. ఎప్పుడు నేను శ్రీహరిని చూడగలుగుతానో, ఇది కూడా ఆర్తి. ఓ శ్రేష్టమైనటువంటి ఒక వస్తువు ఒకటి ఉందని తెలిస్తే దాన్ని తెలుసుకోవడానికి ఎన్నెన్ని తపన పడుతున్నారండి ఒక మానవుడు. కాలగర్భంలో కలిసిపోయేదే మరలా అది కూడా, కాలగర్భంలో కలిసిపోయే వస్తువైనా అది విలువైంది అనుకున్నప్పుడు వీడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, కాలగర్భంలో కలిసిపోక కాలధర్మము చెందక నిన్ను ఉద్ధరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పరమాత్ముడి యొక్క దయ, ఆ దయని పొందాలంటే అది ఎంత సులువు అంటే గుర్తించిన వాడికి సులువు. మనకు మాతాజీ గారు చెప్పారు, అక్షరాలు మొదట్లో వ్రాయాలనుకున్నవాడు ఈ ఒక్క అక్షరం వస్తే చాలా ఈ బతుక్కి అనుకుంటూ మొదలెట్టి చక్కగా అక్షరాలు దాడతాడు, పదాలు దాడతాడు, వాక్యాలు దాడతాడు, వ్యాసాలు తయారు చేస్తాడు, సొంతగా ఆలోచించడం మొదలెడతాడు. ఇలా వాడికి అక్షరం మొదటిలో కఠినంగా ఉన్నటువంటి అక్షరం నేర్చుకునేటువంటి విధానమే వాడికి ముందు ముందుకెళ్ళేటప్పటికీ అనంతమై వాడి జీవితానికి ఉజ్జీవింప చేయడానికి వాడికి ఒక దారి చూపిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గం కూడా మొదట్లో కష్టంగానే ఉంటుంది. ఇవో ఇది ఎలా దాటగలను, ఇది ఎలా దాటగలను అనుకుంటేనే ప్రారంభం చేస్తాం. అందరూ ప్రయాణం అక్కడే ప్రారంభం చేస్తారు. కానీ వెళ్ళే కొద్దీ ఇంత సులువా పరమాత్మ ఏది సేవ అంటే, పరమాత్మ యొక్క జ్ఞానం అంటే ఇంత సులువ. ఎందుకని, ఇప్పుడు ఇక్కడికి నాకు మంచినీడు కావాలనిపించిందండి, మంచినీడు కావాలనిపిస్తే అక్కడ బాటిల్ పెడతారు, కానీ నా చెయ్యి అక్కడ దాకా వెళ్ళాలి, దాన్ని తీసుకోవాలి, మూత తీయాలి, నోటి దగ్గర పట్టుకోవాలి, కరెక్ట్గా మళ్ళీ గొంతులోకే నీళ్ళు పోయాలి. ఈ పెదవి దాటి ఇక్కడ పోసుకున్నా నా దప్పిక తీరదు, నా ఒళ్ళుంది కదా అని తడుపుకున్నా నా దాహం తీరదు. కరెక్ట్గా ఎక్కడ పోయాలి అక్కడ పోయాలి, మింగగలగాలి, పొలమారకుండా ఉండాలి, మళ్ళీ త్రాగేటువంటి నీరు బయటకు వచ్చేటువంటి అవస్థ నా దేహంలో లేకుండా ఉండాలి. అప్పుడే నేను దాహం తాగిన అనుభూతిని నేను పొందగలుగుతాను కదా. ఎందుకని, ఇది నాకు అన్యంగా ఉంది, మంచినీటి సీసా నాకంటే అన్యంగా ఉంది, కాబట్టి నేను దాన్ని తెచ్చుకోవడం, త్రాగడం, అనుభవించడం మూడు ఉన్నాయి. కానీ అసలు నీవై ఉన్న భగవత్తత్వం దీన్ని తేలిగ్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు చీకటి అయిపోయిందండి, కరెంటు పోయింది, కరెంటు పోయిందంటే ఇప్పుడు నేను అన్నా అందరు కలిసి మనం మురళిని పట్టుకుందాం అన్న, మురళి గారిని పట్టుకోవడం అంటే ఎంత కష్టమండి చీకట్లో. ఇప్పుడు ఎక్కడున్నాడు వెతుక్కోవాలంటే కుర్చీని తన్నాలి, ఎక్కడున్నాడు వెతుక్కోవాలి. ఇప్పుడు అదేం అవస్థ లేకుండా ఎవరు కుడి చేయని వారు పట్టుకోండి అన్నానండి చీకట్లో, ఇదేమైనా కష్టమా? ఎవరు కుడి చేయ వాళ్ళకి ఎంత కష్టం అండి, ఎవరు కుడి చేయ వాళ్ళకి ఎంత తేలిక ఎంత చీకట్లోనైనా. అలాగే నీకు అన్యంగా ఉన్నది ప్రపంచం, నీవై ఉన్నది పరమాత్మ. ప్రపంచం పట్టుకోవడానికి కష్టమైన ప్రపంచం వైపున పరిగెడుతున్నాం, కానీ నీవై ఉన్నటువంటి పరమాత్మ, నీ చేతిని నీవు చీకట్లో కూడా పట్టుకోవడం ఎంత తేలికో ప్రపంచంలో పరమాత్మను పట్టుకోవడం కూడా అంత తేలిక తెలిసినవాడి. కానీ మనం ఏం చేస్తున్నామంటే కష్టపడి ప్రపంచం వైపు దానిలోకి పెడుతున్నామే, కానీ తేలికైన పరమాత్మ మార్గంలోకి ప్రయాణం చేయలేకపోతున్నాం. అదే అజ్ఞానం, అదే అవిద్య. తనది కాని దాన్ని తాననుకోవడమే అవిద్య. మీకు ఇంకా చెప్పాలంటే భగవద్గీత శ్లోకం రాకపోతే రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈ రోజుల్లో అక్షర జ్ఞానం లేని వాడు కూడా భగవద్గీత చదివేస్తున్నారండి. కారణం ఏంటంటే వినికిడి, చక్కగా వింటున్నారు, విన్నటువంటి శ్లోకాలు చక్కగా పారాయణం చేస్తున్నారు. అక్షర జ్ఞానం అక్కడ అక్కర్లేకపోతుంది, వినికిడి శబ్దం ద్వారా మనం చక్కగా దాన్ని నేర్చుకుని చేయగలుగుతున్నాం. అలాగే ఇక్కడ కూడా అభ్యాసం చేస్తే ఇది కూడా మనకి పరమాత్మతత్వం అనుభవానికి వచ్చి తీరుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఏనాటికి పరమాత్మ దయ చూస్తాడో ఆయన దయకి మనం తాపత్రయపడాలి. శ్రీహరిని నేను ఎప్పుడు చూడగలుగుతానో, ఇదండి నిజమైన ఆర్తి. పరమాత్మ దృష్టిలో మనం పడాలి కానీ ప్రపంచం దృష్టిలో పడకూడదు. ప్రపంచం దృష్టిలో పడ్డామా లాగేస్తుంటుంది, పరమాత్మ దృష్టిలో పడినా ఆయన మనల్ని ఉద్ధరించేదాకా వదిలిపెట్టడండి. ప్రపంచమేమో నాశనం చేసేదాకా వదిలిపెట్టదు, పరమాత్మ ఉద్ధరించేదాకా వదిలిపెట్టదు. మనం ఉద్ధరించేవాడి వైపు అడుగులు వేస్తున్నామా లేక మన నాశనానికి మన చేతిని మనమే అందిస్తున్నామా ప్రపంచానికి, ఆలోచించాలి. అందుకని నీ భక్తుడైన వాడు నీ వెంట పడతాడు. ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ తన పూర్వకర్మల మొత్తాన్ని తొలగించుకోగలుగుతాడటండి. ఏ వేళను కృపదూచు ఎన్నడు హరిని వీక్షింతు అంచాడ్యుడై నీ వెంటనబడి తొంటి కర్మ చేయము నిర్మూలమం చేయుచు నీవాడై తన వాన్మనోగతులను సేవించు విన్నాడి ఓ కైవల్యాధిప లక్ష్మి. చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడాడు స్వామి. ఇలా చేసుకొని కర్మ ఫలితాన్ని నాశనం కాకుండా వాటికి మూలమైన తన స్వభావంలోని బీజాలు కూడా తొలగించుకోవాలంటే వాడు నీవాడు కావాలి. పరమాత్మ నావాడని ఆయన స్వీకరించాలి. మనం ఆయనవాడు అంటే కాదు కుదరదండి. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పేవారు, ఏది? నాకు ముఖ్యమంత్రి గారు తెలుసండి, ముఖ్యమంత్రి గారు తెలుసండి అంటే ముఖ్యమంత్రి గారు నీకు ఏది, నీకు ముఖ్యమంత్రి గారు తెలుసు, నువ్వు ముఖ్యమంత్రికి తెలియాలి కదా. నువ్వు ముఖ్యమంత్రికి తెలిసినప్పుడు కదా పని అవుతుంది. పాపం ఒక ఆయన అంటున్నాడట, ముఖ్యమంత్రి తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు అంటే ఇతను పట్టుకుంటే పని అవుతుంది కదా అని సెక్రటరీకి పోయారట. బొమ్మందాట్లో అనుకోనివ్వలేదట. ఎరా ముఖ్యమంత్రి తెలుసు అన్నావు కదా అంటే తెలుసు, రోజు మా టీవీలో కనపడుతూ ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తెలియపోవడం ఏమిటి? మా అబ్బాయికి కూడా తెలుసు, మా మనవడికి కూడా తెలుసు అన్నాడు. ఒరే ఇచ్చాడా, ఆయన నీకు తెలియడం కాదురా, నువ్వు ఆయనకి తెలియాలి. అలాగే భగవంతుడు నీకు తెలియడం కాదు, నువ్వు భగవంతుడికి తెలియాలి. భగవంతుడు అందరికీ తెలుసు, చేతిలో మొరడు పట్టుకుంటే కృష్ణుడని, చేతిలో ధనస్సు పట్టుకుంటే రాముడని, చేతిలో శూలం ఉంటే పరమేశ్వరుడని, ఇలాగ మనకి స్వామివారి ఆకారాన్ని బట్టి మనందరం గుర్తిస్తున్నాం. కాస్త విషయ జ్ఞానం ఉన్న పిల్లాన్ని ఎవరిని తీసుకెళ్ళినా ఏమండి తోకుంటే ఆంజనేయుడు, మన అమ్మ చెప్తూ ఉంటారే తోకంటే ఆంజనేయుడు, ముందుకుంటూ ఉంటే వినాయకుడు, ఇవన్నీ అందరూ చెప్తారు. కానీ ఆయన నీకు తెలియాలిగా, ఆయనకు నువ్వు తెలియాలిగా, ఆయన నువ్వు తెలియా, ఆయనకి నీవు తెలియాలంటే ఆయన వైపు నువ్వు ప్రయాణం చేయాలిగా. ఆయన వైపు వెడితేనే కదండి ఆయన మనల్ని తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ మీరు ఇంకో ప్రశ్న వేయచ్చు, సర్వాంతర్యామి అయిన పరమాత్మకి ఆ మాత్రం తెలియదా? మనం ఇలాంటి ప్రశ్నలు బాగా వేస్తాం. సర్వాంతర్యామి అయిన పరమాత్మకి ఆయన తెలియదా అన్నప్పుడు సర్వాంతర్యామి అయిన ఆయన నువ్వు ఎంతవరకు గుర్తించగలిగావు? అది కూడా ప్రశ్న వస్తుంది కదా. ఆయన సర్వాంతర్యామి సరే, ఆయన సర్వాంతర్యామి అనే విషయాన్ని నువ్వు ఎంతవరకు గుర్తించగలిగావు? కానీ అది అనుభవానికి రావాలి. అనుభవానికి రానిదే ఏది తీరదు. ఇంట్లో ఆహార పదార్థం చక్కగా పొంగలి పొయ్యి మీదే ఉంటుంది, వంటగదిలోనే ఉంటుంది. వంటగదిలో 10 మార్లు నువ్వు దాని చుట్టూ ప్రదక్షిణం చేసిన దాని రుచి నీవు అనుభవానికి రాకపోతే నా ఇంట్లో పొంగలుంది అని చెప్పుకున్నంత మాత్రాన నీ కడుపు నిండదే. అదేం కావాలి? అది నీ స్వరూపమైపోవాలి. నీ స్వరూపము కానిది ఏది కూడా నీకు అనుభవాన్ని ప్రసాదించదు. రామకృష్ణానంద స్వామి వారు దీనికి చిన్న ఉపమానం చెప్పారండి. ఈ పల్లెవాళ్ళలో పొలానికి వెడతారు కదండి ఉదయాన్నే కలుపులు తీయడానికి, ఏవైనా వ్యవసాయదారులు పనులు చేసుకోవడానికి వెడుతుంటారండి. అమ్మగారు ఏం చేస్తారంటే ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మళ్ళా ఇంటికి వస్తే పనులు కావని ఒక 2 అర్ల క్యారేజీ పెట్టుకొని మరి తినడానికి అన్నం పట్టుకెడతారండి. పట్టుకెళ్ళేటప్పుడు అన్నము క్యారేజీ బరువుగా ఉంటుందండి. బరువుగా ఉన్న క్యారేజీ ఏం చేస్తారు అమ్మగారు, ఈ చేతిలో కాసేపు ఈ చేతిలో కాసేపు మార్చుకుంటూ తీసుకెడతారండి. తీసుకెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత అదే క్యారేజీని తెచ్చుకొని ఓ చెట్టు కట్టును కూర్చొని పూర్ణంగా తింటారండి. తిన్న తర్వాత ఇప్పుడు క్యారేజీ ఏమవుతుందండి, తేలికైపోతుందండి. తేలిక కావడానికి కారణం ఏంటి, బరువు కావడానికి కారణం ఏంటంటే బరువుగా ఉన్నప్పుడు అది నీకు వేరుగా ఉన్నటువంటి వస్తువులో ఉండదు. అన్నం ఎక్కడికి పోలేదండి, నీ స్వరూపం అయ్యింది. ఇప్పుడు అన్నం ఏమో బయటపడేలేదు, అన్నం నీ స్వరూపం అయిపోయింది. ఇప్పుడు అంతకుముందర బరువు ఎందుకు అనిపించిందంటే ఈ అన్నము నీకంటే వేరుగా ఉంది. అంటే నువ్వు క్యారేజీలో పట్టుకున్నావు, క్యారేజీ వేరు నువ్వు వేరుగా ఉన్నావు, అందుకని ఇది బరువు అయింది. ఇప్పుడు ఇది నీ స్వరూపం పొందేసిందండి, ఇప్పుడు నీకు బరువా? ఏమండి అన్నం తింటున్నాను కాస్త నేను ఈ పని చేయలేను అని అంటలేదే. అన్నం తిన్న తర్వాత కాసేపు ఉక్తాయాసం ఉంటే ఉండొచ్చు కాక, తర్వాత మన పని మనం చేసుకుంటున్నావా లేదా? కారణం ఏంటి, అన్యంగా ఉంటే బరువు అయ్యింది, నీవైపోతే భారం లేకుండా పోయింది. అలాగే పరమాత్మ కూడా ఎక్కడో గుళ్ళో ఉన్నాడు, ఎక్కడో తిరుపతిలో ఉన్నాడు అనుకుంటే అది అంతవరకు మాత్రమే మన భక్తి అక్కడ వరకే వెళ్ళినట్టు కాదు. సర్వాంతర్యామైన పరమాత్మ అంతటా నిండి ఉన్నాడనేది పరిపూర్ణంగా అనుభవానికి వచ్చిందనుకోండి, అది ఆయన తత్వాన్ని పూర్ణంగా గుర్తించినట్టు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, ఎవరైతే అలా నీ భక్తుడై నీ వెంట పడతాడో వాడి పూర్వకర్మల మొత్తాన్ని తొలగించుకోగలుగుతాడు. స్వామివైపు ప్రయాణమే కర్మరాహిత్యానికి మూలం. ఏమండి మనం అలాగా వెడుతూ ఉంటే స్వామివారు, మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం అవుతున్నాం, అప్పుడు విజయవాడ నుంచి భీమవరం రావాలండి. భీమవరం రావాలంటే గుడివాడ దాటగానే మనకేమనిపిస్తుంది, అమ్మయ్యా సగం దూరం వచ్చాం, ఇంకా సగం దూరం ఉందేమో అనుకుంటున్నావా లేదా? అంటే విజయవాడ నుంచి నువ్వు బయలుదేరినటువంటి ప్రయాణంలో ఒక్కొక్క ప్రయాణం ఒక్కొక్క స్టేజీ దాటగానే భీమవరానికి దగ్గరైనట్టుగా అలాగే మనం కూడా పరమాత్మ వైపు వేసేటువంటి ఆ ప్రయాణంలో మనం ఒక్కొక్క దాన్ని గమ్యాన్ని దాటుకుంటూ వస్తే పరమాత్మకు చేరువైపోతాం. ఇలా చేసుకున్నటువంటి వాడు వాడి బీజాన్ని కూడా తొలగించుకోవాలి. ఏమాత్రం బీజమున్నా మొలకెత్తుతుంది సుమా, గురుదేవుడు చెప్పిన మాట. ఏమాత్రం వాసన బీజమున్నా అది మరలా మొలకెత్తి తీరుతుంది. బాబుజీ మహారాజు వారు చెప్పేవారు, వడ్ల గింజ పైన 2 పొరలు ఉంటాయి, ఆ రెండు పొరలు కనుక ఉన్నట్లయితే మళ్ళీ మొలక రావడానికి అవకాశం ఉంది. రెండు పొరలు తొలగిన తరువాత నువ్వు దాన్ని నేలలో పాతినా అది మళ్ళీ మొలక రాదు. ఆ రెండు పొరలే అహంకార మమకారాలు. ఆ అహంకార మమకారాలనే రెండు పొరలు ఉన్నంత వరకు మళ్ళీ నీకు మొలకెత్తడం తప్పదు, మరలా జన్మకి రావడం తప్పదు. ఆ రెండు వీడిపోయినప్పుడే చక్కనైనటువంటి స్థితిని నువ్వు పొందగలుగుతావని. అలాగే ఇక్కడ కూడా నీవాడు కావాలంటే నీవాడు నువ్వు అంగీకరించాలి. మనస్సుతో కానీ వాక్కుతో కానీ చేష్టితంలో కానీ నిన్నే సేవించాలి. ఇక్కడ చూపించాలండి మన నేర్పరితనం. ఇక్కడ బ్రహ్మగారు ఏమంటున్నారంటే ప్రపంచంలో మన నేర్పరితనం అంతా ప్రపంచంలో చూపిస్తున్నాం. నేను ఎంత నేర్పరినంటేనండి అని మొదలెడతాడు. ఆ నేర్పరితనానికి హద్దు ఉండదు, ఇక చెప్పేటువంటి దానికి హద్దు ఉండదు. నేను ఎంత నేర్పరినంటే ఈ నేర్పరితనం బయట ప్రపంచంలో కాదు, పరమాత్మని పట్టుకోవడంలో ఏమాత్రం నేర్పరి. పరమాత్మని పట్టుకోవడంలో ఉండాలి నేర్పు. బయట విషయాల్లో నేర్చుకునేవి ప్రయోజనం చెప్పండి. ఈ వెనకటికి ఎవరో మన రామకృష్ణ రామస్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఒక పాట చెప్పాడు, స్వామి నేను 12 ఏళ్ళు తపస్చేసి నేల మీద నడవడం నేర్చుకున్నాను అన్నాడు. నేల మీద నడవడం నేర్చుకున్నానంటే రామకృష్ణ రామస్ గారు ఎన్నాళ్ళు కొట్టిందయ్యా అన్నాడు. 12 ఏళ్ళు తపస్చేశాను స్వామి అన్నాడు. ఏమయ్యా బావలా ఇస్తే పడవవాడు దాటించే పుణ్యానికి 12 ఏళ్ళు వృధా చేశావే, ఏమి ఇన్నేళ్ళు వృధా చేసి ఇదేనా నువ్వు నేర్చుకుంది నేల మీద పోవడమా? నేల మీద పోవడం కాదయ్యా, నీలోకి నువ్వు పోవాలి. నేల మీద ఎవడైనా పోతాడు, పావన ఇస్తే పడవాడు తీసుకెళ్తాడు. ఏమిటి నువ్వు చేసిన ప్రయోజనం? 12 ఏళ్ళు వృధా చేసేసావు కాలాన్ని. ఎంత వృధా చేసేసావు? ఏమండి ఒక సంవత్సరం బ్రతికితే చాలనుకునేవాడు కొంతమంది ఉంటారండి. అయ్యో నాకు ఇదిగో ఈ సంవత్సర కాలం నాకు ఈ పాడు దగ్గొచ్చి పడింది, మా అబ్బాయి పెళ్లి చూసి పెడితే బాగున్నే, మా అమ్మాయి పెళ్లి చూసి పెడితే బాగున్నే, లేకపోతే నేను బిల్లు కట్టుకోవాలి ఆశ తీరితే అది తీరిన తర్వాత పెడితే బాగున్నే అనుకుంటున్నాం కదా. 12 ఏళ్ళు వృధా చేసేసావే, ఎంత సమయాన్ని వృధా చేసుకుందాం అన్నారండి. అలాగే అక్కడ కూడా నీ వాడు కావడానికి నేర్పు కావాలి. అలాగే అటువంటి నేర్పరికి కానీ కైవల్యాధిప లక్ష్మి ఉద్ధబుడి దాకైకున్నవాడు ఈశ్వర, అటువంటి నేర్పరికి కానీ మోక్ష లక్ష్మిని పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదు. ఏమండి మిగతా లక్ష్ములందరూ కర్మ ద్వారా వస్తారు, మోక్ష లక్ష్మి ఒక్కటే ప్రయత్నం ద్వారా వస్తుంది. మీరు ధనలక్ష్మిని సంపాదించుకోవచ్చు, ధాన్యలక్ష్మిని సంపాదించుకోవచ్చు, విద్యాలక్ష్మిని సంపాదించుకోవచ్చు, సంతాన లక్ష్మిని సంపాదించుకోవచ్చు, ఇవన్నీ దాటి కైవల్య లక్ష్మి కావాలి అంటే ఈ వచ్చిన లక్ష్ముల వల్ల అహంకారం లేకుండా ఉంటేనే మోక్ష లక్ష్మిని పొందగలుగుతావు. దీని మన వాళ్ళు ఏమన్నారంటే మోక్ష లక్ష్మి కరగ్రహణము అన్నారు. మోక్ష లక్ష్మి కరగ్రహణం పరీక్షన్ మహారాజు గారికి ఏ లక్ష్మి తక్కువైంది చెప్పండి? ఆయన విద్యాలక్ష్మి లేదా, సంతాన లక్ష్మి లేదా, పరీక్షన్ మహారాజుకి జనమేజయుడు పుట్టలేదా? సర్పయాగంలో కూర్చోబెట్టి అక్కడ వైశంపాయనులు వారు మహాభారతాన్ని వినిపిస్తారు జనమేజయుడు వారికి. అక్కడ వారు అక్కడ వచ్చినటువంటి వారు మంత్రోచ్చారణ చేస్తుంటే ఏ పాము పేరు చెప్పి పిలిచారో ఆ పాములు వచ్చి యజ్ఞగుండంలో పడిపోతూ ఉండేవి. అంత మంత్రదష్టలైనటువంటి వారి చేత మంత్రోచ్చారణ గావించి సర్పయాగాన్ని చేసిన మహానుభావుడు జనమేజయుడు. అటువంటి వారండి సంతాన లక్ష్మి లేదా ఆయనకి, ధనలక్ష్మి లేదా, 18 అక్షయిణులతో సైన్యంలో కురుక్షేత్ర యుద్ధం జరిగితే సంపదంతా అర్జునుడు కాళ్ళ దగ్గర వచ్చిపడిందండి, ఆ లక్ష్మి అంతా కూడా తర్వాత ఈయనకే చెందింది. మరి ఇంత లక్ష్మి కలిగిన వాడు దేనికని 7 రోజులు శుకయోగేంద్రుడి దగ్గర కూర్చున్నాడు? ఇన్ని లక్ష్ములు ఉన్నా కానీ మోక్ష లక్ష్మి లేదు ఆయనకి. అంటే అన్ని లక్ష్ములు నీకు ఏది కర్మ ద్వారా రావచ్చు గాక, కానీ మోక్ష లక్ష్మిని చేపట్టాలంటే ఆ భగవంతుడి యందు అవిశ్వాసమైనటువంటి ఇది అచంచలమైన భక్తి కావాలి, విశ్వాసం కావాలి. ఇది భాగవతం అనేటువంటిది నేర్పిందండి పరీక్షన్ మహారాజుకి 7 రోజుల్లో. భాగవతం ఏం నేర్పింది? అచంచలమైన విశ్వాసం నేర్పింది, అచంచలమైన భక్తి ప్రపత్తులు నేర్పింది, భాగవత సేవ యొక్క గొప్పదనం నేర్పింది, భాగవత శ్రవణం వల్ల వచ్చే ఫలితాన్ని ఆయనకి అందించింది. ఇది కదా కైవల్యలక్ష్మి అంటే. అటువంటి కైవల్యలక్ష్మిని పొందగలుగుతాడు. చూడు మాయలు కలుగులు వారలు మాయల పెట్టెడి ప్రోడా, నిన్ను నా మాయగలంచి నీ మహిమమానము చూచెదనచు, నెరమించేయగపూని తిన్ కరుణసేయము కావుము యోగిరాజా వాగ్గేయ దవాగ్నిదజ్జననీత కీలము నిలికి గెలిచి వెలుంగలేర్చునే. బ్రహ్మగారు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మాయలు కలుగువారలు మాయల పెట్టెడి ప్రోడా, నిన్ను నా మాయగలంచి నీ మహిమ మానము చూచేదనచు నేరమించేయకపోనిది కరుణచూడు. యోగిరాజులందరూ తమ వాక్కులతో పాటలతో నిన్ను స్తుతిస్తూ ఉంటారు. దానిలో ఆయనకు ఒక పేరేమిటంటే గడసరివాడ అని ఆయనకు పేరండి. గడసరివాడ, లోకంలో గడసరివాడు అని ఎవరికి పేరండి? లోకంలో వచ్చేటువంటి చిక్కులన్నీ చక్కగా ఎవరికైతే విడదీసుకొని వెళ్ళగలుగుతాడో వాడు గడుసువాడు. ప్రపంచంలో గడసరితనం అంటే దేనిని లెక్క చేయకుండా ముందుకెళ్ళేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. కానీ ప్రపంచంలో అన్నీ గడవగలిగిన వాడు మాయను గడవలేకపోతున్నాడు. ఎన్నెన్నో దాటగలడు వాడు ప్రపంచంలో, కానీ మాయను దాటడం అనేటువంటిది సాధ్యం కావడం లేదయ్యా. అటువంటి గొప్ప గడసరివాడిని అనుకున్న వారినే నువ్వు మాయలో పడేస్తూ ఉంటావు. విశ్వామిత్రుడు అంతటి వాడు పడిపోలేదా? 10 ఏళ్ళు మేనక దగ్గర రంభ వస్తే రాయి కమ్మని శపించలేదా? త్రిశంకుణ్ణి మధ్యలో స్వర్గానికి పంపుతానని ఆయన తలక్రిందులైపోలేదా? ఎంత మహానుభావుడు విశ్వామిత్రుడు అంటే స్వర్గానికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడైనా ఇంద్రియాన్ని కొట్టుకోగలిగాడా? రామాయణం అదే చెప్తుంది, సృష్టికి ప్రతి సృష్టి చేయగలవేమో, దానికంటే గొప్పది ఏమిటంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం, నిన్ను నీవు తమాయించుకోవడం. లోకంలో నిన్ను నీవు గెలిచిన వాడవి ఎన్నింటినైనా గెలవగలవు. బయటవన్నీ గెలిచి ఇంట్లో ఓడిపోయిన వాడిని ఏమంటారు? ఇంట్లో అంటే దేహంలో, ఇంట్లో అంటే ఇక్కడ మళ్ళీ సంసారంలోకి వెళ్ళకండి, ఇల్లు అంటే దేహం. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తము గెలవనేరవు అని భాగవతంలో అడిగాడు. నాన్న అన్నీ గెలిచానంటున్నావే, నిన్ను నీవు గెలిచావా అన్నాడు ప్రహ్లాద్. నిన్ను నీవు గెలవక బయటవన్నీ గెలిచినా అది ప్రయోజనం లేదు. నిన్ను గెలిచి అదే ఇంత గెలిచి రచ్చ గెలవమంటే అర్థం ఏమిటంటే మాట వినడం లేదని కొడుకును కొట్టి, ఏమండి ఇంట్లో భార్యను కొట్టి, ఏ నేను ఇంట్లో గెలిచాను అనేవాడు కాదు మగాడు. ఇంట్లో గెలవడం అంటే భార్యను కొట్టడం, పిల్లల్ని కొట్టడం కాదండి. ఇంట్లో గెలవడం అంటే తన ఇంటి దేహంలో ఏవైతే తనని తన స్వరూపాన్ని ఏ కప్పివేస్తున్నాయో వాటిని జయించి గెలవడమే నిజమైనటువంటి నేర్పరితరం. అదే వీరుడు అనేటువంటి పదానికి అర్థం. అలా గెలిచినటువంటి వాడికి రచ్చ గెలవడం అంటే అర్థం ఏమిటి? ఇంట గెలవడం అంటే దేహంలో ఉన్న తత్వాన్ని గుర్తించడం, రచ్చ గెలవడం అంటే బయట ప్రపంచం. అంటే ధీరుణ్ణి ఏం చేస్తుంది ప్రపంచం? ధీరుణ్ణి ఏం చేయలేదు. ఆ మాయలేమి వీళ్ళ దగ్గర సాగవు. ఎందుకని? అవన్నీ పుచ్చములే అని గుర్తించారు కనుక. గొప్ప వస్తువుని పట్టుకున్నటువంటి వాడికి చిన్న చిన్నవాడి దగ్గర మోసపోతాడంటే అండి, చిన్న చిన్నవాడి దగ్గర లోబడ్డాడంటే వాడికి గొప్ప వస్తువు తెలియలేదని అర్థం. గొప్పదేదో తెలిసిన వాడికి లోకంలో ఉన్నవన్నీ తుచ్చములే. యాజ్ఞవల్క మహర్షి మైత్రేయి కాత్యాయని కథ ఎప్పుడు మన అమ్మ చెప్తూ ఉంటారండి. అమ్మ ఏం చెప్పారు యాజ్ఞవల్క మహర్షి? ఆయన ఏది గొప్ప త్యాగం చేసిన మహానుభావుడు. ఆయన ఏం చేశాడు? ఓ రోజున నేను తపస్సుకు వెళ్ళాలి, పరమాత్మ దర్శనం చేయాలి. మైత్రేయి కాత్యాయని ఇద్దరిని పిలిచారు, ఇద్దరు భార్యలు ఆయనకి. ఇద్దరిని పిలిచి మీకేం కావాలో కోరుకోండి అన్నారు. కోరుకోండి అంటే కాత్యాయని సంపద కోరుతుందండి. అది నాకు సంపద కావాలి స్వామి, మీరేదో రాజాశ్రయం చేసి అక్కడ సంపాదించారు కదా, కొద్దిగా మాకు ఆ సంపద ఇవ్వండి. మైత్రేయి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా మైత్రేయి నీకేం కావాలి అని అడిగాడు భార్యని. ఆవిడంది, స్వామి ఇవన్నీ వదిలిపెట్టి పెడుతున్నారంటే మీరు పట్టుకునేది ఏదో గొప్పదయ్యి ఉండాలి. గొప్పదాన్ని పట్టుకుంటేనే కదండి ఇవన్నీ వదిలేస్తారు. అలాగే మీరు ఈ సంపదలన్నీ వదిలేసి ఎక్కడికో పోతానంటున్నారంటే ఆ పట్టుకునేది దీనికంటే ఉన్నతమై ఉంటుంది కనుక ఆ ఆత్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని కోరుకుందండి మైత్రి. అంటే ఇప్పుడు మనకేం కావాలి? మహాత్ములందరూ ఇవన్నీ విడిచేశారు, ఒక్కదాన్ని ఒక్కొక్కదాన్ని విడిచేశారు. వాళ్ళు కోరుకుంటే అనంతమైనటువంటి దాన్ని సృష్టించి ఇవ్వగలరు. కానీ మనకి ఏది ఆత్మజ్ఞానము, ఏది మనకు నిజమైనటువంటి సంపద అంటే ఆత్మ సంపద. జ్ఞానంలో గొప్ప జ్ఞానం ఏమిటంటే ఆత్మజ్ఞానం, విశేషమైనటువంటిది అది. కాబట్టి ఇక్కడ అంటున్నాడండి బ్రహ్మగారు, గొప్ప గొప్ప మాయలు చేయగలిగామనుకున్న వారే నీ మాయల ముందు మోసపోతారు. లోకంలో ఎంత గడసరివారము అనుకుంటారే కానీ నీ గడుసుతనం ముందు వాడి గడసరితనం ఎంతవరకు పనిచేస్తున్నాయా పరమాత్మ? నువ్వు కన్ను తెరవనంత వరకే, రాత్రి చెప్పుకున్నావే మిణుగురు పురుగుల వైభవం ఎంతసేపు? సూర్యుడు వచ్చేంతవరకు. సూర్యుడు వచ్చిన తర్వాత మిణుగురు పురుగులు ఏమైపోతాయి? అవి కనుమరుగైపోతాయి. అలాగే ఆత్మజ్ఞాన ప్రకాశం రానంత వరకే లోకజ్ఞానంలో లోకజ్ఞానం యొక్క ప్రకాశం ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానం ప్రకాశించిన తర్వాత లోకజ్ఞానం వాడికి దిగదుడిపే విడిచేసి వెళ్ళిపోతాడంతే. అందుకని ఒక అగ్నిజ్వాల దావాగ్నిని మించి వెలగగలడం సాధ్యమవుతుందా? ఓ చిన్న అగ్గిపుల్లని వెలిగించి అప్పటిదాకా అగ్గిపుల్ల అనుకున్నట్ట నేను చాలా దైవీప్యమానంగా వెలుగుతున్నాను అని, పెద్ద దావాగ్ని వచ్చిందటండి, అడవి తగలడిపోతుందట. ఆ అడవి తగలడిపోయే దావాగ్ని ముందర ఈ చిన్న దీపపు వెలుగు, చిన్న అగ్గిపుల్ల వెలుగు, అది పెద్ద విశేషమా? దాని విశేషమని ఎవరైనా చెప్తారా? సర్వేశ నే రజోజనితుండ. ఎంత విచిత్రమో చూడండి, బ్రహ్మగారు చెప్పిన మాట అండి ఇది. నేను రజోజనితుండ అంటే నేను రజోగుణం నుండి పుట్టినవాణ్ణి. బ్రహ్మగారే రజోగుణం ఉంది అన్నారంటే ఏమండి, లోకంలో ఎవరికైనా ఏమిటి బాగా కోపం వస్తుందంటే నీకేం తెలియదు ఊరుకో అంటే ఎవరికైనా కోపం అండి. తెలియని వాడే అవ్వచ్చుగాక, తెలియదు అంటే పెద్ద కోపం వచ్చేస్తుంది. మీ మనవని పట్టుకొని ఒరే నీకేం తెలియదు ఊరుకో అంటే నాకు తెలియదా అంటాడు వాడు. అదే నీ కోడల్లో అల్లుడిలో పట్టుకొని అబ్బాయి నీకేం తెలియదు కాస్త అట్లా ఉండరా అన్నారు అనుకోండి, వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. కొడుకు కోపం వస్తే వచ్చేస్తుంది, కోడలకి కోపం వచ్చేస్తుంది. అంటే లోకంలో ఏది మనకు చాలా ఇబ్బంది కలిగించే మాట అంటే నీకేం తెలియదు ఈ మాట అంటే మనం ఓర్చుకోలేము కదా. కారణం ఏమిటి? లోపల కోపం. ఈ కోపంలో నుంచి పుట్టేదే మోహము. అందుకని నేను రజోగుణ జనితుండా అన్నాడండి బ్రహ్మంతుడి వాడు. నేను రజోగుణంలో ఉన్నానన్నానంటే ఇప్పుడు మనకు ఎన్ని గుణాలు ఉన్నాయో లెక్కేసుకోవాలి. మనం ఆయన సృష్టిలో నుంచి వచ్చిన వారమే కదా, మనల్ని సృష్టించినటువంటి ఆయనకే రజోగుణం ఉందని ఆయన చెప్పుకున్నాడు. విశేషం ఏంటో తెలుసా అండి, తన దోషాన్ని తాను అంగీకరించి లోపల వికారము కలగకుండా ఎవడు కూర్చుంటాడో వాడు యోగి అని. ఇక్కడ విశ్వామిత్రుడు ఉంటాడు మీకు రామాయణం. విశ్వామిత్రుల వారి చరిత్ర శతానందుల వారు ఎక్కడ చెప్పారండి రామాయణంలో? జనక మహారాజు గారి కొలువులో సీతమ్మ స్వయంవరానికి రామచంద్రమూర్తి వచ్చిన సందర్భంలో అక్కడ శతానందుల వారు అంటే గౌతముడికి అహల్యకి పుట్టినవాడండి శతానందుల వారు. ఈ శతానందుల వారు రాముని లక్ష్మణుని చూచి అలా కూర్చోబెట్టి ఏమయ్యా మీ గురువుగారి కథ తెలుసునా అని మొదలెట్టారు. అంటే ఆయన అన్నాడు, మా గురువుగారి కథ అండి, చాలా విచిత్రమండి, విశేషమండి, చెప్పండి అని రామలక్ష్మణులు అడిగితే ఆ చరిత్రలో కొన్ని దోషాలు ఉన్నాయండి. మొదట్లో ఏది, ఆయన కాస్త వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళడం, ఆయన గోవుని మిమ్మల్ని అడగడం, ఇవ్వకపోతే సైన్యాన్ని పంపించడం, ఇలాగ కొన్ని దోషాలు ఉన్నాయి. మేనక దగ్గర ఓడిపోవడం, రంభ దగ్గర ఓడిపోవడం, చెయ్యలేని పని చేస్తానని చెప్పి అపాసుపాలు కావడం, తన పుత్రుల్ని తానే శపించడం, ఇలాగ కొన్ని దోషాలు ఉన్నాయని చరిత్రలో ఇవన్నీ చెప్తుంటే నిర్లిప్తంగా అలా కూర్చొని ఉన్నాడండి. ఇప్పుడు విశ్వామిత్రుల వారు, మనం ఎక్కడైనా బాగా ఒక ఉన్నత ఉద్యోగం, ఒక కలెక్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఒరే వీడేం చేశాడు తెలుసా, చిన్నప్పుడు మా ఇంట్లోకి వచ్చి పొట్లకాయ తీసుకెళ్ళాడు రా అని అన్నాం అనుకోండి, ఇప్పుడు కలెక్టర్ గారు ఏమంటారు? అవన్నీ నాన్సెన్స్, అనవసరం, అవన్నీ చెప్తే నీకు సంతకం పెట్టడం ఏమండి. మన లోపాలను మనం అంగీకరించలేము. కానీ ఇక్కడ విశ్వామిత్రుడు ఎంత స్థితిలోకి వెళ్ళిపోయాడంటే తన దోషం చెప్తుంటే నవ్వుతూ కూర్చున్నాడు. ఎందుకని, ఇప్పుడు అంత అజ్ఞానం ఆవరించిందా నాకు, అంత తెలియనితనంలో ఉన్నానా నేను, అంత తెలియనితనంలో ఉన్నవాడిని నా దేవుడు ఏ స్థితిలో నన్ను నిలబెట్టాడు. ఇదండి జ్ఞాని ఆలోచిస్తాడు, యోగి ఆలోచించేది ఇది, నా నమ్ముకున్న దైవం నన్ను ఈ రోజున ఎలా నిలబెట్టాడు, ఇది కదా మనకు అవసరం. ఎందుకని ఇంత అజ్ఞానంలో ఉన్నవాడిని తెచ్చి ఇలా నిలబెట్టాడే, నా ఈశ్వర కృప అంత గొప్పది, భగవంతుడి కృప అంత గొప్పది. ఈ ఇలా ఆలోచించడం అనేది యోగి లక్షణం. తన గురించి దోషాలు దుర్లినా ఆ దోషాన్ని కూడా తట్టుకోగలిగి నిలబడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందుకని నే రజో జనితుండా బ్రహ్మంతుడి వాడు చెప్పాడండి. మన భగవంతుడి దగ్గర ఏది గుంజుళ్ళు తీసినా చేపలు వేసుకున్నా మళ్ళీ ఎవరైనా చూస్తున్నారేమో అని అనుకుంటూ మళ్ళీ అభిమానం కూడా వస్తుంది అక్కడ. ఆ అభిమానం మళ్ళీ ఎవరికి ప్రక్కవాడికి కూడా వినపడకుండా వేసుకున్నామా లేదా ఇలాగా. అంటే బ్రహ్మగారు ఏది చెప్పారు, నేను రజోగుణ జనితుండా అన్నాడు ఆయన. అంటే రజోగుణంలో నుంచి ఉద్భవించిన వాడు. ఎందుకని, నిన్ను గుర్తించలేక నీ మాయను తెలుసుకోలేక ఇది నీది అని గుర్తించక నేను చేసినటువంటి పొరపాటిది. ఇది ప్రభుడ నేనని వెర్రి ప్రహ్లాదమున గర్వించిన వాడను. ప్రభును నేనని నేను ఇప్పటిదాకా ఏమనుకున్నాను, ఈ సకల చరాచర సృష్టికి నేను ప్రభునని వెర్రి ప్రహ్లాదమున, అంటే ఒక వెర్రి పట్టింది నాకు, పిచ్చి పట్టింది. ఇది ఎంత ధైర్యం కావాలండి, తనని తాను నిందించుకోవాలంటే తన దేహాన్ని తానులో కలిగిన లోపాన్ని చెప్పాలంటే ఎంత మనం ఎంత లోపల పరిణితి చెందితే నా దోషం ఇది అని చెప్పుకోగలుగుతాడు ఒక వ్యక్తి. బ్రహ్మ చెప్తున్నాడండి, విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బ్రహ్మంతుడి వాడు చెప్తున్నాడంటే మనం దైవం దగ్గర ఇంత సరెండర్ కాగలుగుతున్నామా, మన దోషాన్ని మనం ప్రభువుతోనైనా చెప్పుకోగలుగుతున్నామా, అది మనం ఇక్కడ గుర్తించాల్సింది. గర్వించిన వాడను గర్వంధకారాంధనయనుడా, అంటే తన కళ్ళ గురించి చెప్తున్నాడండి ఆయన, గర్వాంధకారాంధనయనుడా, గర్వము చేత అంధత్వంలో పడిపోయినటువంటి వాడిని కృపచూడునను. స్వామి నన్ను కృపచూడవయ్యా, ప్రధాన మహదాహంకృతిన భోరుదగ్ని జలభూమి పరివేష్టితాండ కుంభములోన నేడు జేనలమేన నేనయునెక్కడ నీ దృగ్విదాండంబులేరికైనా సంఖ్య సేజంగరానివి సంతసంబునులి పరమాణువుల భంగి నొడలి రోమ వివరములయందే వర్తించు విపుల భాతి నెనయుచున్న నీవెక్కడ ఎంతకెంత. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు స్వామి, గర్వమనే చీకటితో నా కన్నులు చీకట్లు కమ్మాయి, ప్రధాన పురుషుడి వయ్యా నువ్వు అన్నాడండి. ప్రధాన పురుషుడు అంటే అర్థమేమిటి, ఈయనలో నుంచే సమస్తము ఉద్భవించింది, ఈయన మూలం. చూడండి, మూలము గుర్తెరిగిన వాడే జ్ఞాని. ఇదే మనకు ఉపనిషత్తు మంత్రాల్లో కూడా చెప్పేది ఏమిటంటే మూలాన్ని పట్టుకో, మూలాన్ని పట్టుకొని మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, మూలాన్ని గుర్తించినటువంటి వాడు జ్ఞాని. అలాగే మూలము ఎవరై ఉన్నాడు అంటే ఇక్కడ నారాయణమూర్తి, ఏది స్వామివారు కృష్ణ భగవానుడు. ఇలాగా మీ చుట్టూ ఇవన్నీ సేవిస్తున్నాయి స్వామి, మహత్తు, అహంకారం, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇలా ఒకదాని చుట్టూ ఒకటి ఆవరించి ఉన్న ఈ బ్రహ్మాండ భాండంలో ఏమండి, బ్రహ్మాండ భాండం అంతా ఇంతైతే బ్రహ్మ ఏమంటున్నాడు, ఏడు జానల పొడవున్న నేను ఎక్కడా అన్నాడండి. ఇంత ప్రపంచంలో తానెంతట, మనకదే మన విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పేవారు, నీకెక్కడైనా అహంకారం తలెత్తితే ఓసారి విచారణ చెయ్యి. ఏం విచారణ చేస్తావు అంటే విచారణ ఎలా ఉండాలో కూడా చెప్పారు. నేనున్న దేశం ఎంత, భారతదేశం, భారతదేశంలో నా రాష్ట్రం ఎంత, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో నువ్వుండేటువంటి గ్రామం ఎంత, ఆ గ్రామంలో నీ ఇల్లు ఎంత, నీ ఇంటిలో నువ్వెంత, ఓసారి ఆలోచించేయి. ఇది నువ్వు విచారణలోకి వెడితే నువ్వు ఎంత తక్కువో నీకు తెలుస్తుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఈ ఉన్న కొద్దిపాటికే ఇదే అంతా అనుకుంటున్నాం. బాబుజీ మహారాజ్ వారు చెప్పినట్టుగా బావిలో కప్ప దగ్గరికి సముద్రపు కప్ప వచ్చిందట. సముద్రపు కప్ప వస్తే బావిలో కప్ప అందట ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అందట బావిలో కప్ప. ఈ సముద్రపు కప్ప అన్నదట నేను చాలా విశాలమైనటువంటి సముద్రంలో నుంచి వచ్చి ఇక్కడ పడ్డానందట. అది అన్నదట నీ సముద్రం అంటే ఎంత ఉంటుందో, ఒక అడుగు ఉంటుందా అన్నట్టుగా ఒక గెంతు గెంతిందట ఆ బావిలో. ఎంత ఉంటుందా నీ సముద్రం అంటే, అంటే లేదు లేదు ఇంకా పెద్దది. సరే రెండు గెంతులు గెంతిందట, ఎంత ఉంటుందా, లేదు లేదు ఇంకా పెద్దది. వెంటనే ఈ దరి నుంచి ఆ దరికి గెంతి ఇంత ఉంటుందా అంటుందట, ఇంత కాదు ఇంకా పెద్దది. వెంటనే ఆ కప్ప అందట నువ్వు అబద్ధం చెప్తున్నావు, ప్రపంచంలో ఇంతకంటే పెద్దది ఎక్కడ లేదు, నేను పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను, ఇది దీనికంటే పెద్ద ప్రపంచం లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంట సముద్రపు కప్ప. అంటే ఈ జలన్నూతిలో ఉండి నూతి మాత్రమే తన లోకం అనుకునేటువంటి ఈ కప్పకి ఈ నూతి మాత్రమే లోకం, నూతంతే ప్రపంచం. కానీ సముద్రంలో నుంచి వచ్చిన కప్ప యొక్క జ్ఞానం ఈ నూతి కప్పకు అందదు, అందకపోవడం చేత సముద్రపు కప్పని ఎగతాళి చేస్తుంది, దీనికంటే మించిన ప్రపంచం లేదన్నట్టుగా. కానీ అనంతమై ఉన్నది ప్రపంచం, అనంతమైనటువంటి ప్రపంచంలో ఇప్పటి వరకు నేను అనుకున్నాను నేను సృష్టిస్తేనే ఇంత వచ్చారని. కాదు కాదు, అసలు నన్ను కూడా సృష్టించిన వాడొకడు ఈ ప్రపంచంలో ఉన్నాడు, అది నేను ఇప్పుడు గుర్తురకగలిగాను. ఏడు జానల పొడవున్న నేను ఎక్కడ, ఎవ్వరికీ లెక్కించనలవి కానని ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నింటినో నిత్యము ఒకదాని వెంట ఒకటిగా నీ శరీరంలో రోమకూపాల్లో పరమాణువులుగా ధరిస్తున్నటువంటి నీవెక్కడా. ఇలాంటివన్నీ స్వామివారి యొక్క శరీరంలో ఎలా ఉన్నాయటండి ఈ లోకాలన్నీ కూడా. ఇంకా చెప్పాలంటే ఆయన రోమరోమానికి వెంట్రుక ఎలా ఉందో, ఆ రోమరోమాలలో బ్రహ్మాండాలని నింపగలిగినవాడు, ఆడించగలిగినవాడు. అందుకనే కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాద భవాండ కుంభకు మహానందంగా నా డింపకున్నని భాగవతంలో చెప్పారన్నమాట. అలాంటి బ్రహ్మాండాలు ఎన్నింటినో నిత్యము నువ్వు పరమాణువులుగా ధరిస్తున్నావు స్వామి, నీవెక్కడా నేనెక్కడా. అందుకని ఒక్క పని మాత్రం చేయగలను, దీనికి నువ్వు సమర్థుడవి, ఇంతకంటే నేను ఇంకేం చేయలేను. ఇప్పుడు ఇంత పరమాత్మతత్వం తెలిసింది కదండి, ఇప్పుడు మనం ఎంత జ్ఞానంలో ఉన్నామో మనకు అర్థమైంది కదా, మరి ఏం చేస్తే మనం పరమాత్మ యొక్క కరుణ పొందగలుగుతాం? దానికి కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి పద్యం చెప్పారండి. ఎవరు? బ్రహ్మగారు చెప్తున్నారు, పోతనామాత్రులు వారు మనకు అందిస్తున్నారు. కడుపు లోపలనున్న పాపడు కాలదన్నిన కింకతో నడువబోలిని క్రాగి తల్లికి నాథ సన్నము దొడ్డునై అడగి కారణకార్యరూపమైన ఈ సకలంబు నీ కడుపులోనిది కాదే పాపడగాక నేను మరి ఎవ్వడు. చూడండి ఎంత అద్భుతమైన పద్యం. కడుపులో ఉన్నటువంటి తల్లినటండి పిల్లవాడు తంతాడటండి లోపల, అంటే లోపల తల్లికి ఉండేటువంటి ఆవిడ పొందేటువంటి అవస్థ. ఒక గర్భం లోపల తిరిగేటువంటి పిల్లాడికి ఏది యోగ్యమో ఆహారం తీసుకుంటుంది, లేచేటప్పుడు, నడిచేటప్పుడు, తినేటప్పుడు, త్రాగేటప్పుడు, ప్రతి అవస్థలో కూడా లోపలున్న పిల్లవాడి క్షేమాన్ని ఆలోచించి ఆవిడ కార్యం చేస్తుంది. లోకంలో తండ్రికి ఎవ్వడు జాగ్రత్త చెప్పడండి, ఎవరిని ఎవరికి చెప్తారండి? తల్లిదండ్రి ఇద్దరు ఉంటారు ప్రపంచంలో. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఇంటి పక్కాల దగ్గరికి వెళ్ళినా ఎవరికి చెప్తారండి జాగ్రత్త? తల్లికే చెప్తారు, అమ్మా ఇంతకుముందులాగా నువ్వు లేవకూడదు, ఇంతకుముందు నీకు అది ఆతృత కలిగితే ముందుకు పరిగెట్టినట్టుగా పరిగెట్టకూడదు. జాగ్రత్తలన్నీ తల్లికే. ఎందుకని తల్లికి చెప్తారు? ఆ తల్లికి లోపల ఇంకొకరు ఉన్నారు, లోపల ఉండేటువంటి ప్రాణికి నివాస స్థానం అయింది అది. ఇప్పుడు నువ్వు తీసుకునేటువంటి జాగ్రత్త రేపు పిల్లవాడి జననానికి సంబంధించి ఉంటుంది కనుక నువ్వు పొందేటువంటి ప్రతి ఇక్కడ కదలిక లోపల పిల్లాడిని అనుసరించి ఉంటుంది. నీ కదలికలే వాడికి రేపు రొద్దున బుద్ధులు నేర్పుతాయి. అందువల్ల ఇక్కడ నీవు జాగ్రత్తగా ఉండాలి. కానీ లోపల వీడు ఊరుకుంటాడా? ఆ కడుపులో తంతు ఉంటాడు. ఆ తన్నుకు కూడా తల్లి పరవశిస్తుందే కానీ, నా బిడ్డ నన్ను తంతున్నాడే, వీడి వల్ల నేను అవస్థ పడవలసి వచ్చిందే అని ఏ తల్లి అయినా కిరుకుపడుతుందా, అంటే కోపం వహిస్తుందా పిల్లవాడి మీద? లేదు కదా. ప్రభో, కడుపులో ఉన్నటువంటి పాపడు కాలితో తన్ని బాధ పెట్టినా తల్లి కోపగిస్తుందా? లేదు కదా. సూక్ష్మము స్థూలము అయ్యి కారణ రూపము కార్యరూపము అయిన ఈ సృష్టి అంతా నీ కడుపులోదే కదా స్వామి, మరి నేను నీ పాపడిని కాక మరి ఎవ్వడిని? చూడండి ఎంత అన్నాడు. ఇక నేను నువ్వు తప్ప నాకు ఎవడయ్యదికు క్షమించినా నీవే క్షమించాలి. నాకెందుకు ఇంకొకడు లేడు గనక, రక్షించగలిగిన వాడు ఇంకొకడు లేడు. మహాప్రళయ సమయంలో ఈ సముద్ర జలాల నడుమ నిద్రిస్తూ ఉన్నటువంటి నారాయణుడి బొడ్డు నుండి తామర నుండి బ్రహ్మదేవుడు పుట్టాడనేది సత్యం. ప్రపంచము ఎంత స్థూలము కనబడుతుంది కదా. ఇప్పుడు చూడండి, వ్రేపల్లి నుంచి బృందావనానికి ప్రయాణం అయ్యాడు. వ్రేపల్లె, బృందావనం, మధుర ఇవన్నీ ఎక్కడున్నాయండి? ప్రపంచంలోనే ఉన్నాయి. పరమాత్మ ఏ రూపంతో వచ్చాడు ఇక్కడ? చక్కగా ఆయన నంద యశోదలకు బిడ్డగా వచ్చాడు. బిడ్డగా వచ్చేటప్పటికీ ఇప్పుడు ప్రపంచము స్థూలమయ్యింది, తాను ఈ ప్రపంచం కంటే తక్కువయ్యాడు, అంటే సూక్ష్మమయ్యాడు. ప్రపంచము స్థూలమయ్యింది ఏది? అవతారానికి వచ్చేటప్పటికి. అవతారానికి వచ్చేటప్పటికి ప్రపంచం స్థూలంగా కనబడుతోంది, ఇక్కడ పరమాత్మ సూక్ష్మంగా కనబడుతున్నాడు. ఇంత ప్రపంచంలో ఇంత పిల్లాళ్లాగా కనబడుతున్నాడు. అయితే ఇప్పుడు మూలానికి వెడితే, పరమాత్మతత్వ రూపంలో ఆలోచిస్తే ఇప్పుడు సూక్ష్మమేమో తానైపోయాడు, స్థూలమేమో ప్రపంచమయ్యింది. కాస్త విచారణ చేసి విరాట్ రూపాన్ని దర్శిస్తే పరమాత్మ స్థూలమయ్యాడు, ప్రపంచం సూక్ష్మమయ్యింది. ఇప్పుడు స్థూలము సూక్ష్మము రెండింటికి కారణము ఎవరు? ఆయనే. స్థూలానికి సూక్ష్మానికి రెండుకు కూడా కారణము కార్యము రెండూ తానే. ఇప్పుడు భూరిలయ జలనిధి నిద్రిత నారాయణ నాభికమల నాళమున అజుండరయ బుట్టెన్ననుట నిజము ఓ రాజీవాక్ష పుట్టెనోటు తలంపన్. ఇప్పుడు నేను చక్కగా చెప్తున్నానయ్యా, నారాయణుడి బొడ్డు నుండి నేను పుట్టాను, ఈ మాట సత్యం. నేను పుట్టినప్పుడే నాతో పాటు నా ఓటమి కూడా పుట్టింది. నేను నీ నుంచి పుట్టానంటే అర్థం ఏమిటండి? ఓడిపోయాను, నా ముందు వాడివి నీవు, నీలో నుంచే నాకు జన్మొచ్చింది. అంటే మనం అంగీకరించవలసింది ఏమిటంటే తండ్రి యొక్క గొప్పదనాన్ని. తండ్రి గొప్పదనాన్ని మనం అంగీకరిస్తేనే మనకు జన్మ. తండ్రి యొక్క గొప్పదనాన్ని. అందుకే లోకంలో తండ్రి నువ్వు నాకేమిచ్చావని అడగడానికి వీల్లేదు కొడుకు. ఎందుకంటే ఇంత విశేషమైన దేహం నీకు ఆ తండ్రి నుంచే వచ్చింది. ఆయన తిన్నటువంటి అన్నపు కబళంలో నుంచి వచ్చినటువంటి ఒక రసం పరమాత్మ యొక్క అనుగ్రహంతో నీ తల్లి గర్భంలో చేరి ఒక చోట ఏర్పడి నువ్వు ఈ రోజున భూమి మీదకి వచ్చి ఇంత దేహం కావడానికి కారణమై, ఇన్ని పనులు చేయడానికి కారణమై, ఇంత వ్యవహారం నడపడానికి కారణమైనటువంటి ఈ దేహం నీకు సమర్పించిన వాడు నీ తండ్రే. నీ తన అన్నంలో ఒక బీజం, ఒక తేజస్సుని నీకు దానం చేశాడు. నీ రూపంగా లోకంలో నువ్వు నిలబడ్డావంటే కారణం నీ తండ్రే. అలాగే నేను ఇంతటి వాడిని, నాలుగు ముఖాలు కలిగిన వాడిని ఇంత సృష్టి చేస్తున్నానంటే కారణం నా తండ్రి అయినటువంటి నీవే. ఎప్పుడైతే నేను నీలో నుంచి పుట్టానో నా ముందు వాడవే కదా నీవు అంటే నువ్వు గెలుపు, నేను ఓటమి. పుట్టుకతోనే నా ఓటమి పుట్టిందయ్యా, ఓడిపోవడం నా కొత్త కాదన్నాడండి బ్రహ్మదేవుడు. ఇది అక్కడ రహస్యం. జీవుడు ఎప్పుడూ కూడా ఓటమి ప్రపంచంలో ఓడిపోతే భయపడాలి కానివ్వండి, పరమాత్మ దగ్గర ఓడిపోతే ఆనందమే. ప్రపంచంలో ఓడిపోతే భయపడాలి, కానీ పరమాత్మ దగ్గర ఓడిపోయినప్పుడు గర్వపడాలండి. అదే కదా లోకంలో మనకుండే సామెత ఏమంటారు, సమవుజ్జీతో పోరాడినప్పుడు నిజమైనటువంటి ఓటమైనా అది ఆనందమే సమవుజ్జీ అయితే. కానీ సమవుజ్జీ కాని వాడితో మనం ఆడామనుకోండి, ఒరే వాడి మీద పోటీకి పోయావా, నీ నీవెక్కడా, నీ శరీరం ఎక్కడా, నువ్వు 7 ఏళ్ల పిల్లాడి మీద పోటీకి పోయావా, నీది కూడా ఒక బ్రతికేనా, నీది గెలిపేనా అంటారు. సమవుజ్జీ కావాలి దేనికైనా. అందుకే ఓటమో గెలుపో పరమాత్మతోనే తేల్చుకోవాలండి. ఇదే నాకు నిర్ణయం. ఒకవేళ ఓడిపోయానా, నా దేవుడి దగ్గర ఓడిపోయాను, నేను ఎక్కడ ప్రపంచంలో ఓడిపోవాలా, నా దేవుడి దగ్గర, ఇది నాకు ఒక రకంగా గర్వకారణమే. పోనీ గెలిచానా, నా తండ్రి నా గెలుపుకు కారణం, నా గెలుపుకు కారణం తానే. ఓటమైనా అది ఆయన అనుగ్రహమే. రెంటినీ నేను ఎక్కడ నా యొక్క స్థితి తగ్గని చోటు ఎక్కడంటే నా ప్రభువు ఉండే చోటే. ఆ చోటుని నేను ఇప్పుడు ఈ రోజున కనుగొన్నాను స్వామి, ఎంత అదృష్టవంతుణ్ణి అని చక్కగా చెప్పాడు ఆయన. తామరరేకుల వంటి కన్నులు కలిగిన ఓ నారాయణ, త్రిమూర్తులకి మూలమైనటువంటి ఆదినారాయణుడు అయ్యా నువ్వు. మీకు మొన్న చెప్పాను, కృష్ణుడు కూడా అవతారానికి ధరించి వస్తే మూలనారాయణుడిగా ఉన్నటువంటి పరమాత్మ ఆయనను దర్శించాలనే కోరికతో ఆయన బ్రాహ్మణుల పిల్లలు తీసుకెళ్లి దాచిపెట్టాడు భాగవతంలో. అలాగే మూలనారాయణుడివి నీవు. మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, గుడిలో మనకి మూల విరాట్ ఉంటారండి, మూల విరాట్. ఈ మూల విరాట్ అలాగే ఉంటాడు, ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, అభిషేకాలు కానీ బయట ఊరేగింపు కానీ మనకు మూర్తులు వేరువేరుగా ఉంటాడు. ఇలా బయటికి భగవంతుడు అందరినీ చూడ్డానికి వస్తాడండి. ఊరు ఎరిగింపు అంటారు, ఊరు ఎరిగింపునే ఊరేగింపు అంటారు. ఊరు ఎరిగింపు అంటే ఎక్కడైనా మంచంలో నుంచి లేవలేని వాళ్ళు, జబ్బుతో బాధపడేవాళ్ళు, ఇతరమైన కారణాల వల్ల రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడురా, ఈ ఊరిని రక్షించే పరమాత్మ, ఆయన ఇలాగా మమ్మల్ని అందరినీ చూడ్డానికి ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చినా నేను రాలేని స్థితిలో ఉన్న నా దుస్థితిని గమనించి నా ఇంటి ముందుగా దేవుడు పెడుతున్నాడురా, మనస్సును అక్కడ అర్పణ చేసి ఇక్కడి నుంచే నమస్కారం చేస్తాననే బుద్ధి మనకు కలగడానికి ఊరేగింపు పెట్టారు. అలాగా ఇప్పుడు ఊరేగింపుకు భగవంతుడు వచ్చాడు కదా అని మూల విరాట్ అక్కడ లేకుండా పోతాడా? ఏమండి, మనం తిరునాళ్ళలో రథోత్సవం జరుగుతుంటుంది, రథోత్సవం జరుగుతుంటే కొంతమంది గుళ్ళోకి వెళ్ళొస్తానంటారండి, రథం మీద దేవుణ్ణి చూసి గుళ్ళోకి వెళ్ళొస్తానంటారు. గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నావురా, ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా అంటే, కాదురా అక్కడ కూడా ఉన్నాడు, ఆ మూల విరాట్ అక్కడే ఉన్నాడు, ఈయన ఉత్సవ విగ్రహంగా ఊరేగడానికి వచ్చాడు. అలాగే మూలనారాయణుడు ఒకడు ఉన్నారు, మూలనారాయణుడి అంశలో నుంచే వీళ్ళందరూ వచ్చారు. ఇవన్నీ వేరు కాదు, అది బ్రహ్మ వచ్చినా, విష్ణు వచ్చినా, ఈశ్వరుడు వచ్చినా, ఎంతటికీ కారణం నీవే. తరువాత జలము. ఈ జలముందంటే కారణం ఏంటండి? జలమునకు పేరేమిటి? నార అయనుడు, నారాయణుడు. నారములు అంటే నీరు, నీరు నారాయణుడు, ఆయన నీటికి స్థానమైనటువంటి వాడు. నారములు అంటే ప్రాణం, ప్రాణమునకు స్థానమైనటువంటి వాడు. నారము అంటే జ్ఞానము, జ్ఞానమునకు స్థానమైనటువంటి వాడు గనక అతడికి నారాయణుడు. ఈ నారములలో నువ్వు ఉండడం వలన, నీ యందు అవి ఉండడం వలన నీకు నారాయణుడు అనే పేరు మేము పెట్టుకున్నాం. వాస్తవానికి నీకు పేరు లేదు. పేరు లేనటువంటి వాళ్ళకి మనం ఏం పెట్టాం? పేరు పెట్టాం. ఎందుకంటే మనకు పిలవడానికి ఏదో ఒకటి కావాలి. మనకు వాచిక శబ్దంలో అందరూ అబ్బాయిలు, అందరూ అమ్మాయిలు అన్నా అనుకోండి, ఓ అబ్బాయి ఇలా రా అంటే పేరేం లేకపోతే అందరూ వెనక తిరుగుతారు. ఓ అమ్మాయిని, అమ్మాయి ఇలా రా అన్నాం అనుకోండి, అక్కడ అందరూ అమ్మాయిలే కనుక వాళ్ళందరూ వెనక్కి తిరుగుతారు. ఏది ఉనికి కోసం మేము గుర్తించడానికి నీకు పేరు పెట్టుకున్నామే కానీ వాస్తవానికి నువ్వు నామానికి అందేవాడివి కావు. ఆ నామము మేము పిలుచుకోవడానికి మేము పెట్టుకున్నాం. అన్ని భూతాలు, జీవరాశులు వస్తూ పోతూ ఉంటాయి, నువ్వు మాత్రం సాక్షిగా ఉంటావు. ఇవి ఎన్ని వచ్చిపోయినా పరమాత్మ అన్నింటినీ చూస్తూ ఉంటాడండి. దేనికే ఆయన పట్టుబడాడు. పట్టుపడింది అంటే అది బంధం. వస్తూ పోతూ ఉన్నది చూచిన వాడికి బంధం లేదండి, లోపల వేసిన వాడికే బంధం. చూస్తూ ఉంటే బంధనం కలగదు. మీకు మొన్న కూడా చెప్పాను, అద్దం వచ్చేవాడిని పోయేవాడిని చూస్తూ ఉంటుందే కానీ దేన్ని పట్టుకోదు. పట్టుకోదు కాబట్టే దానికి బంధనం లేదు. మనం ఏం చేస్తున్నాం, క్యాప్చర్ చేస్తున్నాం ప్రతిదాన్ని. కెమెరాలాగా ప్రతిదాన్ని లోపలికి క్యాప్చర్ చేస్తున్నాం. ఎప్పుడైతే లోపలికి క్యాప్చర్ చేస్తున్నామో మనకి మెమరీ ఫుల్ అయిపోతుంది. అది ఆ లిమిటెడ్ అనేటువంటిది, ఇంత లిమిటెడ్ అనేటువంటిది దాటిపోతే ఇంకొక ఫోటో దానిలోకి రాదు. కానీ ఈయన సాక్షిభూతుడు, అన్నింటినీ చూస్తూ ఉంటాడు. నీవు వాటన్నింటికీ అధిష్టానమైనటువంటి ఈశ్వరుడివి. ఈశ్వరుడు అంటే నశ్వరము అంటే కలిసిపోయేది, కాలగర్భంలో కలిసిపోయేది. ఈశ్వరుడు అంటే ఇన్ని నశించినా తాను నశించక ఉండి, నశించేటువంటి వాటి మీద భ్రాంతి చెందక, తన స్వస్థానంలో నుంచే వచ్చి తనలోకే చేరిపోతున్నాయి అనేటువంటి సాక్షిభూతంగా ఉండేటువంటి వాడే పరమాత్మ. సముద్రంలో నిద్రించే ఓ నారాయణ, అదే నీ నిజమైన రూపం అనడానికి వీల్లేదు. చాలామంది ఏమంటారంటే, పరమాత్మ ఎవరు స్తోత్రం చేయండి అంటే క్షీరోధన్వ ప్రదేశే శుచిమణి విల సత్సైకతే మౌక్తికానాం అని చదువుతారు, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని చదువుతారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే, ఇదిగో నీ రూపం ఇది అనడానికి అది అంత తేలిగ్గా గోచరమయ్యేదైతే కాదు. నేను పూర్వం తామరతూడు లోపల నడుస్తూ నూరేళ్ళు వెతికినా నీ అసలు రూపమేటో నేను చూడలేకపోయాను. బ్రహ్మంతుడి వారికి 100 ఏళ్ళు పడితే మనకి ఎన్నాళ్ళు పడుతుంది? బ్రహ్మంతుడి వాడు తామరతూడులోకి వెళ్ళి ఆయన వెతుక్కున్నాడండి, 100 ఏళ్ళు వెతికాడు. 100 ఏళ్ళు వెతికితే ఆయనకి వినిపించిన ఏకైక శబ్దం ఏమిటి? తప తప తప. వచ్చి మళ్ళీ తిరిగి పైన కూర్చున్నాడండి, తామరతూడు పైన కూర్చున్నాడు. కూర్చుంటే శబ్దం వినపడింది. ఏ శబ్దం వినపడింది ఆయనకి? నీళ్లు ఇలా ఇలా కొడుతుంటే ఇంటి దగ్గర కూడా తప తప అని వినపడుతుందండి. నీళ్లు కూడా తప తప అని శబ్దం వస్తుంది. చిన్నప్పుడు మనం నీళ్ళ దగ్గర ఆడుతుంటే పెద్దవాళ్ళు అంటారు, ఒరే అలా తప తప కొట్టకు అంటారు. తప అంటే తపస్సు చేయి, తపన పడు. భగవంతుడు ఊరికే లభ్యమవుతాడా? అన్ని పదార్థాలు ఇంట్లో ఉన్నాయండి, ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే వంట తయారైపోతుందా? బియ్యం ఉంటాయి, నీళ్లు ఉంటాయి, గ్యాస్ పొయ్యి ఉంటుంది, అక్కిపెట్టి ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఆహారం తయారైపోతుందా? ప్రయత్నం చేయాలి కదా. అలాగే భగవంతుడు అన్నీ మనకి ఇచ్చాడు, ప్రయత్నం మాత్రం మనం చేయాలి. ఆఖరికి అది కూడా మనం చేయమంటేనో ఏమండి? రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఒక ఆయన బాగా డబ్బు ఉందటండి. డబ్బు ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు, ఆయనకు ఒక్కగానొక్క కొడుకు, గారాబాల కొడుకు, లేక లేక పుట్టాడు. ఇప్పుడు ఆ పిల్లాడికి ఏ నొప్పి తగలకుండా పెంచాలనుకున్నాడు. వెంటనే ఆ పిల్లాడికి ఒక ఏర్పాటు చేశాడు, ఒరే ఎర్ర స్విచ్ నొక్కితే నీకు చక్కగా భోజనం వస్తుంది, ఇగో ఈ బ్లూ స్విచ్ నొక్కితే నీకు స్నానం చేయించడానికి ఆయా వస్తుంది, ఈ పసుపు పచ్చ బటన్ నొక్కితే చక్కగా నీకు అన్నం తీసుకురావడానికి ఒక పని మనిషి వస్తుంది, అన్ని స్విచ్లు ఏర్పాటు చేసి నువ్వు ఏమాత్రం కాలు కింద పెట్టద్దురా నాయన, నేను బాగా చక్కగా ఆఖరికి ఉపాధ్యాయుని కూడా ఇక్కడే పిలిపిస్తాను, నీకు బాగా చదువుకో అని వీడు బాగా చెప్తే ఈ పిల్లాడు ఇంకా దిగులుగా కూర్చున్నాడట. ఏమిట్రా దిగులుగా కూర్చున్నావు అంటే వాడు అన్నాడు, ఇవన్నీ నొక్కడానికి ఒక మనిషిని పెట్టమన్నాడట. అన్ని స్విచ్లు బాగానే ఉన్నాయి, నొక్కడానికి ఒక మనిషిని పెట్టమన్నారు. భగవంతుడు కూడా మనకి ఇన్నిస్తే ఆ తపస్సు కూడా నేను చేయలేని స్వామి, నువ్వే అదేదో చేసుకో, ఆ తపస్సు కూడా నువ్వే చేసుకో. ఏమండి కడుపుకు అన్నానికేమో దూరం పోతున్నాం, ఏ ఇలా త్రాగితే లోపలికి వెళ్ళిపోయేటువంటి టీ కాఫీలకు బయట ప్రపంచంలో ఎంతో దూరాలు ప్రయాణం చేస్తున్నాం. ఒక ఇంద్రియానికి సుఖం కలిగే వస్తువు ప్రపంచంలో ఉందని తెలిస్తే ఆ వస్తువు కోసం ఎంతో శ్రమ పడుతున్నావు. కానీ నీ లోపలికి వెళ్ళి నువ్వు ఆనందాన్ని వెతుక్కోరా అంటే అదొక్కటే మన వల్ల కావడం లేదు. బయటవన్నీ సేకరించుకుంటున్నావు, కానివి సేకరించుకోవడమే సంసారం, అయిన దాన్ని విడిచిపెట్టడమే సంసారం, ఏది తానై ఉన్నదో తనని తాను గుర్తించకపోవడమే సంసారం. అదే అవిద్య, అజ్ఞానం. అదే అంటున్నాడు ఇక్కడ స్వామి, నీ రూపం చూశాను చూశామంటారు, ఏం చూశారు? వాడు ఏది చూడాలనుకున్నారో అది చూశారు. అది కూడా అంగీకరిస్తాడండి పరమాత్మ. పరమాత్మ అది కూడా అంగీకరిస్తాడు. ఏమండి లక్ష్మీనారాయణ రూపంలో భద్రుడికి కనబడితే స్వామి అదేంటే ఇలా కనపడ్డావు, అలా కనపడకూడదు, నేను ఆరాధించింది సీతారామచంద్ర రూపాన్ని, అలా కనబడితేనే నేను అంగీకరిస్తాను. మళ్ళీ అమ్మని తెచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని శంఖ చక్రాలు అటు ఇటుగా అయిపోతే ఇప్పటికీ కూడా భద్రాచలంలో భద్రుడు కోరిక మేరకు స్వామి అలాగనే దర్శనమిస్తున్నాడు. అంటే మనకు ఒక రూపం బాగా అలవాటు పడిపోయింది అనుకోండి, ఆ రూపం ఉపాసనకు దగ్గరగా ఉంటుంది కనుక అది అంగీకరిస్తాడు పరమాత్మ. ఏది ఉపాసన యొక్క కార్యముల కోసం బ్రహ్మంతటి వాడు రూపమును కల్పించుకున్నాడని మన మాతాజీ వారు ఎప్పుడూ చెప్తారు. కాబట్టి మనం దేన్ని మార్చుకోనక్కర్లేదు, రూపాన్ని మార్చుకోనక్కర్లేదు. అయ్యో మీరు శివభక్తులా, అయ్యో మీరు విష్ణు భక్తులా, అయ్యో మీరు అమ్మవారి భక్తులా, ఏ భక్తి తప్పు కాదండి. భక్తి అనేటువంటిది ఒక్కటే, కానీ రూపం మీద మనకి ఒక శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ కోసమని మనకు ఆ రూపాలు వస్తాయి. ఏమండి, మనం ఒక మిఠాయి షాప్కి వెళ్ళామండి, ఆ మిఠాయి షాప్లో పంచదార మూసలు ఉంటాయి, పంచదార మూసలు, పంచదార చిలకలు, పూల కుండీలు, ఇవన్నీ పంచదారతో తయారు చేసినవి. ఎక్కువగా శ్రీమంతం చేసుకునేటప్పుడు ఆడవాళ్ళకి ఈ పంచదార చిలకలను పంచదారతో చేసిన కుండీలు అడుగుతుంటారండి. ఇప్పుడు అక్కడికి పోయి మనం ఏం కావాలని అడుగుతాడండి ఆయన షాప్ ఆయన, వెంటనే నాకు చిలకలు ఈ సైజులో ఇన్ని కావాలి, నాకు కుండీలు ఆ రకంలో నాకు ఇన్ని కావాలి అని చెప్తామండి. వాడు ఇంతకీ మూలం ఏమిటంటే పంచదార పాకమే, ఆ పాకాన్ని చేస్తాడు నువ్వు కోరిన మూసలో పోషిస్తాడు అంతే. మూసలో పోసి వాడు నీకు ఇస్తాడే కానీ చిలకలు తెచ్చి దీనిలో పోర్చడం ఏమన్నా, నువ్వు చిలకలిగా కదా ఎక్కడ చిలకలు తెచ్చి దీనిలో పెట్టేడు వాడు, ఆ మూసలో పోసి నీకు ఆ పాకాన్ని అందిస్తాడు. ఇప్పుడు ఈ పాకం గట్టిపడేటప్పటికి నువ్వు కోరిన రూపం వస్తుంది. ఇప్పుడు అలాగే ఇంట్లో పంచుకుంటూ ఉంటే ఆ పిల్లలు ఆనందపడిపోతారన్నమాట. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ వస్తువు ఏది మారదు, మారేది పరమాత్మ కానే కాదు, మారేది ప్రపంచం, మారనిది మాధవుడు. ఆ లక్షణమును గుర్తించడానికి నూరేడు పట్టింది, నూరేడు తపస్సేస్తే కానీ బ్రహ్మకు అవగతం కాలేదు. స్వామి నువ్వు ఎన్నో రూపాలు కాంతులు ఉంటాయి, సృష్టిలో నీవుంటావు, నీ లోపల సృష్టి ఉంటుంది, కాబట్టి స్వామి ఇదంతా కూడా నీ మాయ, మాయ కాకపోతే యశోద ఏమిటి, నిన్ను ఈ లోకంలో ఇలా పెంచడమే, నువ్వు యశోదా పాలకి రుచి మరగడం ఏమిటి, ఆవిడ నీ నోట్లో విశ్వం చూడడం ఏమిటి, మళ్ళీ ఏనాడైనా ఆవిడ ఆ రూపాన్ని చూడగలిగిందా, లేదే. కారణమేమిటి, నువ్వు సంకల్పించుకున్నావు కాబట్టి కనపడింది, నువ్వు వద్దనుకున్నావు కాబట్టి కనపడింది. సంకల్పానికి కారణం, ఆ రోజు దృశ్యం చూడడానికి కారణం నీవే, ప్రతిరోజు చూడకపోవడానికి కూడా కారణం నీవే, చూడడము చూడకపోవడం రెండింటికి కారణం నీవే. ఇక్కడ మన ప్రజ్ఞేం లేదు, యశోదమ్మకి ఆ రోజు చూపించాలనుకున్నావు కనిపించింది, చూపించకూడదనుకున్నావు రోజు చూడలేదు. అందుకే అలాగే కాబట్టి స్వామి ఈనాడు ఇలా లేగదూడల్లో ఈ గోపాలకుల్లో ఇలా కనిపిస్తూ చక్కగా గోవులు గోపాలు అనుకున్న నాకు మళ్ళీ చతుర్భుజాలతో కూడిన నీ నీలమేఘ శ్యామ రూపంతో కనిపించావే స్వామి, ఇంత అద్భుతమైనటువంటి బ్రహ్మాండ వైభవాన్నంతా నా కళ్ళకి గోచరింపచేశావే, ఇలాంటి నీకు నా నమస్కారం అని చక్కగా ఆ బ్రహ్మగారు అతడికి సాగిలపడి ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరంబున ఈ మందలో కృష్ణాయం చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు, ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే. ఇక్కడ బ్రహ్మగారు ఒక అదృష్టాన్ని కోరుకున్నాడు. ఏమంటే ఇంత చూసిన అదృష్టం కావాలా అంటే, ఇప్పుడు మీకు పరమరహస్యం ఏమిటంటే భాగవతంలో భగవంతుడు యొక్క ఈ విశ్వరూపం కంటే కూడా గొప్పది ఏమిటంటే భాగవతుల పాదధూళి నిర్ణయం చేసిందండి భాగవతం. మరి ఇంత రూపం చూశారా, ఇంక నాకేం అక్కర్లేదని అనాలా, అంతే కదా. ఇప్పుడు ఎంత చూపించిన తర్వాత బ్రహ్మగారు నాకేం అక్కర్లేదనాలా, మళ్ళీ ఒకటి ఉన్నతమైనది ఉన్నది. ఏమిటది, వేదాలు నిన్ను గురించి చెప్తాయే కానీ నిన్ను దర్శించలేవు. అటువంటి నిన్ను ఈ భూలోకంలో ఈ అడవిలో ఈ గోకులంలో సహచరుడిగా పొందగలిగారే ఈ గోపికలు, ఈ గోపాలులు, ఈ గోపులు, కృష్ణ కృష్ణ అంటూ మాటల దగ్గర నుంచి అన్ని భావాలు నీయందే సమర్పించుకున్నారు కదా, ఈ గోపాలులలో ఒక్కడి పాదరేణువైన ఒక్క క్షణకాలం పాటు నా శిరస్సు పైన ధరించగలిగితే చాలదా, ఆ అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా, ఈ బ్రహ్మ పదం ఎందుకయ్యా నాకు కట్టబెట్టి మోసం చేశావు, ఏమండి బ్రహ్మపదం అంటే మోసం అంట. ఇప్పుడు మనం అందరం కూడా ఆఖరికి బ్రహ్మలోక ప్రాప్తి రస్తూ ఏమంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంటున్నా శాశ్వత బ్రహ్మలోక సిద్ధ్యర్థం. ఆ బ్రహ్మగారి వచ్చి కృష్ణపాదం పట్టాడు ఇక్కడ. ఎవరందరూ ఏ బ్రహ్మలోకాన్ని చేరాలనుకుంటున్నారో ఆ బ్రహ్మగారే వచ్చి ఇక్కడ ఎవరి పాదం పట్టాడు? కృష్ణపాదం పట్టాడు. కృష్ణపాదం బట్టి ఎవరి పాదరేణువు కావాలంటున్నాడు? భాగవతుల పాదరేణువు. అంటే అన్నింటికి మించింది ఏమిటి? పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థసార మనసు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుత గట్టి తెండు దూతలారా అని మనకు అజామిలోపాఖ్యానంలో చెప్పారు. అటువంటి బ్రహ్మగారు ఇంత చక్కగా ఆయన పరమాత్మ ఆశ్రయం పొంది తనకుండేటువంటి ఈ చిన్న చిన్న అహం ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించుకొని చక్కగా స్వామివారు అనుసరించి ఆయనకు మళ్ళీ తిరిగి తన గోవుణ్ణి తన గోపాలుడిని మళ్ళీ ఆయనకు సమర్పించి వెళ్ళిపోయాడు. అంత ధ్యానమయ్యాడు. అయితే ఇక్కడ ఇలా చేతిలో వెన్నముద్ద పట్టుకున్నాడు. నేను చెప్పాం కదా అరచేతిలో తెల్లటి ముద్ద పట్టుకొని ఉన్నాడు కృష్ణయ్య. సంవత్సరం అయినా కానీ బూజు పట్టలేదండి. సంవత్సరం అయినా పరమాత్మ చేతిలో ఎందుకని అంత వివరంగా పోతనామాత్రులు వారు చెప్పారంటే పరమాత్మ చేతిలో ఉన్న పదార్థమే చెడలేదు, పరమాత్మ చేయి పట్టుకున్న నువ్వేట్లా చెడిపోతావని మనకు పోతాం. పరమాత్మ చేయి పట్టుకో నువ్వు ఎలా చెడిపోతావు నేను చూస్తాను. అందుకే కౌంతేయ ప్రతిజానీహి నవయ భక్త మనస్సు. చేతిలో ఉన్న ఒక ముద్దనే చెడనివ్వలేదండి పరమాత్మ. మనల్ని చెడనిస్తాడా? ఆయన చేతికి చిక్కాలే కానీ ఉద్ధరించి తీరతాడు. అలాగా ఈయన చేతిలో మళ్ళీ ముద్దతోటి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ గోవులన్నీ అక్కడ మేస్తూ తన వెంట నడిచేస్తూ ఉంటే నీకేం పర్వాలేదు హాయిగా తినండి, గోవులన్నీ ఇక్కడికి వచ్చేసాయనగానే సంవత్సర విషయాన్ని మరచారు గోపాలుడు. సంవత్సర విషయాన్ని మర్చిపోయారు గోవులు. వీటి మధ్య సంధానకర్తగా పరమాత్మ ఉండి ఇంత బ్రహ్మలీలని బ్రహ్మ గర్వభంగాన్ని స్వామి చేశాడు. అందుకనే ఆ సంవత్సర కాలాన్ని చెప్పలేదు ఇంటి దగ్గర. సంవత్సర కాలం గడిచిపోయింది. 5 ఏళ్ల వయస్సులో ఆకాశంలో వద జరిగితే 6 ఏళ్ల వయస్సులో ఇంటికి వెళ్ళి చెప్పారయ్యా ఇది కృష్ణుడు యొక్క లీలామృతం అని చక్కగా మనకి. ఎందుకంటే కృష్ణలీలామృతం అనగానే చాలా విశేషం, ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం 28 రోజుల కార్యక్రమం గురుదేవుడు మనకు అనుగ్రహిస్తే మనం ఇంకా గోవర్ధనగిరి దాకా కూడా వెళ్ళలేదు, ఇంకా బ్రహ్మగర్భం దగ్గర గర్భబంధం దగ్గరే ఆగిపోయాం. కారణం ఏంటంటే లీలలు ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదు. ఇది ఒక్కటి చాలదా మనల్ని ఉద్ధరించడానికి? కృష్ణలీలలో ఒక్కదాన్ని మననం చేస్తే మనం ఉద్ధరింపబడమా? కోపముతోడ నీవు దదికుంభము భిన్నము చేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంచన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరముల బాముచున్ వెచ్చనూచుచున్ పాపడవై నటించుడు కృపాపరనామది చోద్యమయ్యడి. ఈ ఒక పద్యం దాదాండి భాగవతంలో దామోదరలో కుంతి చెప్పినటువంటి పద్యం. చిట్ట చివరిగా పరమాత్మ తన శరీరానికి వెళ్ళిపోతుంటే ద్వారకు వెళ్ళినట్టుగా వెళ్ళిన పరమాత్మ వైకుంఠ ప్రయాణం చేయబోయే ముందర కుంతి దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అత్తయ్యా అని అడిగితే నీ రూపం నా కన్నుల్లో నిలిచిపోవుగాక ఆనాడు పెరుక్కుండ పగలగొట్టినప్పుడు దామోదర నీలతో యశోదమ్మకు కట్టుబడిన ఆ నీల నా కళ్ళలో నిలిచిపోవుగాక అని ఒక్క నీల తరచుకొని ముక్తిని పొందిందండి కుంతిమాత. మనం ఇప్పుడు ఎన్ని లీలని మననం చేసుకున్నా 28 రోజుల్లో ఉన్నదంతా లీలామృతమే. అమృతం ఏ కృద్దిగా తాగినా మృత్యు ఉండదు, భాగవతం ఏ కృద్దిగా సేవించినా భవము అనే భయం ఉండదు. భవం అంటే పుట్టుక. ఈ భవమే భయాన్ని పోగొట్టేటువంటి అమృతం అండి. ఈ అమృతం సామాన్యమైనటువంటిది కాదు. దేవలోకంలో అమృతానికి కూడా చిక్కనటువంటి గొప్ప అదృష్టం మనకు భాగవత అమృతానికి అందించారన్నమాట. కలియుగంలో కృష్ణ పరమాత్మ భాగవతాన్ని ఆశ్రయించి ఉంటాడండి. ఉద్ధవుడితో చెప్పిన మాట, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు ఇక మాకెవరు దిక్కు అంటే, ఇదిగో నీకు అభయమిస్తున్నాను ఉద్ధవా, నేను ఈ గ్రంథరూపంలో ఉంటాను అని చెప్పారటండి స్వామి. అందుకనే మనకి భాగవతం పూరి చరిత్రలోకి వచ్చేటప్పటికీ భాగవతం వింటున్న కృష్ణుడు అంటండి ఇక తన కృష్ణలీలలే, తన లీలను తానే వింటూ మైమరిచిపోయి సకుల దగ్గరకు వెళ్ళడం మర్చిపోయి అలా నిలబడిపోయాడట. అందుకనే సకులందరూ కోరుకుంటారట కృష్ణుడిని మాత్రం భాగవతం వైపు పోనివ్వకయ్యా. ఎందుకంటే కృష్ణుడు ఇంకే స్త్రీ ఇంకెవరి దగ్గరికైనా వెళ్తే వచ్చేస్తాడు. జాంబవతి దగ్గరికి వెళ్ళినా, నాగనాథీ దగ్గరికి వెళ్ళినా, సత్యభామ దగ్గరికి వెళ్ళినా, రుక్మిణి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాడు. కానీ భాగవత ప్రవచనం దగ్గరికి వెళితే మాత్రం కృష్ణుడు రాలేడంటే. అందుకని వీళ్ళందరూ కోరుకునేవారట, అయ్యా మా కృష్ణయ్య మాత్రం భాగవత వైపు వెళ్ళనివ్వక, ఎందుకంటే ఆయన లీలలు ఆయనే విని ఆగిపోతాడు. ఆయనకి అదొక ముచ్చట. కాబట్టి అటువంటి లీలామృతంలో మనకి ఆ కృష్ణస్వరూపమైనటువంటి సద్గురుదేవులు మనకి చక్కగా ఒక 28 రోజుల పాటు ఈ చాతుర్మాస వ్రత మహాపుణ్యకాలాన్ని ఒక నెపంగా మనకి పెట్టి మనందరికీ కూడా ఒక అవకాశాన్ని అనుగ్రహించారు ఒక దీక్షగా. కాబట్టి అటువంటి కార్యక్రమం సద్గురుదేవుని యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ రోజున మనం ఏది పెట్టుకున్న కాలానికి ముగింపు చెప్పుకుంటున్నాం. భాగవతానికి ముగింపు లేదు సుమా. కాలంలో ఉన్నాం గనక, కాలంలో బద్ధులమై ఉన్నాం గనక కాలానికి ముగింపు పలుకుతున్నాం 28 రోజులకి. అంతే, భాగవతానికి ముగింపు కాదు. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు భాగవతాన్ని వినడానికి చెవులు కావాలి, కృష్ణ దర్శనానికి కన్నులు కావాలి, నోరుండి ఆయన పద్యాన్ని పాడుకోవడానికి నోరు కావాలి, చేతులతో ఆయన పాదాలను పట్టుకునే బుద్ధి కావాలి, కాళ్లతో ఆయన గుడి వైపుకు నడిచి వెళ్ళేటువంటి శక్తి కావాలి, సర్వేంద్రియాలు పురుషోత్తముడి సేవలో మగ్నమైపోయే విధంగా అటువంటి భక్తిని పరిపూర్ణంగా సద్గురుదేవులు అందింపచేయమని ప్రార్థన చేస్తూ ఇటువంటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన పూజ్య మాతాజీ వారి యొక్క దివ్య చరణారవిందములకు, అలాగే సద్గురుదేవులైనటువంటి బాబూజీ మహారాజు వారికి, మరి ఇక్కడ ఇంతమంది రూపాల్లో ఉండి ఇంత కార్యాన్ని మనకు ముందుకు తీసుకువెడుతున్నటువంటి అమ్మకు, ఎందుకంటే మనకు అమ్మ ఎన్ని రూపాల్లో ఇక్కడ మనకి కనపడి అందరికీ ఆశీర్వచనం అందిస్తున్నారన్నమాట. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, స్వామి సగుణంగా కనబడితేనే కాదు అసలు ఉన్నది స్వామి. అది మనకు ఆరూఢంగా విశ్వాసం కలిగింపచేయడానికి మన సద్గురుదేవుల యొక్క ప్రయత్నం. మరి అమ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తూ ఇప్పటికి మనం స్వస్తి చెప్పుకొని హారతి తీసుకున్న తర్వాత మిగిలి పెడుతుంది కార్యక్రమం. ఓం నమో మనోవచన గోచర ప్రభువాన్ మానసా.